తెలుగులో చెప్తాను. చిన్నప్పుడు విన్నాము, తెలుగు తేట కన్నడ కస్తూరి కదా శ్రీమద్ భగవద్గీత. అదొక ధర్మ గ్రంథం కాదు. నిజంగా ధర్మం అంటే ఏంది, దానికి కూడా చింతన చేసే విషయం అన్నమాట. శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుతానాం అధర్మస్య తదాత్మానాం సృజామ్యహం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అయితే ధర్మం అంటే ఏంది? ధర్మము అంటే ధారణ, శ్రేష్టమైన ధారణ. ధారాయ ఇది ధర్మ. మనిషి జీవితంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలాగుంటే మంచిది, ఏం చేస్తే శ్రేష్ఠ కర్మ అవుతుంది, దాని గురించి మనిషి జీవితంలో ఉండేటువంటి ధారణ. మనిషి జీవితంలో శ్రేష్టమైన ధారణ అంటే మానవీయత, హ్యుమానిటీ ద మెయిన్ ధారణ. ఇంకా ధృతి అనే సంస్కృత శబ్దంతో ధర్మం రూపు అయింది. ధృతి అంటే శ్రేష్ట జీవితం అనే అర్థం వస్తుంది, ఉంచా ఉఠున. అందువల్ల ప్రపంచంలో నవ్వేది, చింతన చేసేది మనిషికి మాత్రమే భగవంతుడిచ్చినటువంటి అద్భుతమైన శక్తి. ఈరోజు పొద్దున వాకర్స్ క్లబ్లో మాట్లాడేటప్పుడు నేను అడిగినాను, హైదరాబాద్లో లాఫింగ్ క్లబ్స్ ఉంటాయి కదా, ఉన్నాయా? నవ్వేదానికి కోసము క్లబ్స్ ఉంటాయన్నమాట. డబ్బు ఇచ్చుకొని పోయి అక్కడ ఏం చేస్తారు, నవ్వుతారు, ఇక్కడ కూర్చొని నవ్వి వస్తారు. ఒకసారి ఒక క్లబ్కు వెళ్ళినాను, అలాగే లాఫింగ్ క్లబ్ వాళ్ళు పిలిచినారు, వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాఫింగ్ ఇన్ ద లైఫ్, స్మైల్ ఎందుకు చేయాలి, దాని గురించి చెప్పండి అని. అక్కడ పోయి ఒక హాఫ్ అన్ అవర్, మీకు తెలుసు ఇంకా మా ఏ గవర్నమెంట్లు కూడా ట్యాక్స్ వేయలేదు నవ్వడానికి, వేసినారా? దెర్ ఇస్ నో ట్యాక్స్ ఫర్ లాఫింగ్. అందుకే ఎంత కావాలో అంత నవ్వండి. మరి తర్వాత ఇంకొకసారి లాఫింగ్లో పైన ట్యాక్స్ వేస్తే మరి కష్టం అవుతుంది. అప్పుడు ఆ క్లబ్లో పోయినప్పుడు చాలా అంటే ఇంపార్టెన్స్ ఏంది అని చెప్పి వచ్చినాను. కూర్చున్నాను వెనకల పోయి, ఒక 100 మెంబర్స్ ఉన్నారు క్లబ్ మెంబర్స్. ప్రతి నెల ఒక లీడర్ అనమాట వాళ్ళ క్లబ్లో, అతను వచ్చి కూర్చున్నారు. అందరూ కూర్చున్నారు, అందరూ వచ్చింది ఏసీ కార్లో, మంచి టైల్ వేసుకొని టైట్గా వచ్చినారు అనమాట. కూర్చున్నారు, ఇతను నవ్వు మొదలు పెట్టినాడు. లాఫింగ్ ఎవ్రీ 5 మినిట్స్ అ న్యూ టైప్ ఆఫ్ లాఫింగ్, ఎవ్రీ 5 మినిట్స్ న్యూ టైప్ ఆఫ్ లాఫింగ్, హా 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 హు 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 హే హే అని నవ్వినారు అందరూ. 1 అవర్ 12 టైప్ ఆఫ్ లాఫింగ్ చేసిన తర్వాత అందరూ అలాగే వెళ్ళిపోయినారు. వచ్చేటప్పుడు వాళ్ళ ముఖం ఎలా ఉన్నిందో, పోయేటప్పుడు అలాగే ఉన్నింది, ఏది మార్పు లేదు. అందరూ పోతూ ఉంటే ఒక అతన్ని నిలబెట్టి అన్నయ్యని అడిగినాను, అన్నయ్య మీరు ఇక్కడ ఎందుకు వచ్చినారు? అయ్యో ఓకే, నవ్వడానికి కోసం వచ్చిన. ఎందుకు నవ్వినారు మీరు? వాట్ ఈస్ ద రీజన్ టు లాఫ్? కారణం ఏమి లేదు, డబ్బిస్తాం కదా క్లబ్లో, నవ్వడానికి కోసమే డబ్బిస్తాం, అందుకే నవ్వడానికి కోసం వచ్చిన. అప్పుడు ఒక సరళమైన ప్రశ్న అడిగినాను నేను, మా ప్రపంచంలో, సామాన్య ప్రపంచంలో ఏది కారణం లేక ఎవరైనా నవ్వినారంటే వాళ్ళకి ఏమంటారు చెప్పండి, ఏమంటారు అన్నారు కదా. చూడండి, ఎప్పుడు నవ్వేటువంటి పరిస్థితి ఉంటుంది, అలా టైట్గా ఉంటాము, పని లేనప్పుడు కూర్చొని డబ్బిచ్చి నవ్వుతాము, దీనికి ఏమనాలా? కానిలేండి, ప్రతి ఒక్కరిది విచారం వేరు వేరే ఉంటుంది. భగవద్గీత చీకటిలో భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైన ప్రకాశం అన్నమాట. మానవ జీవితం ఎప్పుడెప్పుడు అంధకారమయం అవుతుందో, అంధకారం నుంచి బయటికి రావాలా అంటే, నిన్న అర్జునుడి యొక్క విషాదం గురించి విన్నాం. విషాదం దేనికోసమంటే, ముందు ఐడెంటిటీ క్రైసిస్, నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజన మాహవే, మనవారు అందరూ నా వాళ్ళు, నా వాళ్ళెవరు, వేరే వాళ్ళెవరు అనేది అర్థం చేసుకోక మనిషి పరిస్థితి కన్ఫ్యూజన్గా ఉంది. అందువలన భగవంతుడు 3 స్టెప్లో శ్రీమద్ భగవద్గీత మార్గదర్శనం ఇచ్చినాడు. 1st స్టెప్, నేనెవరు, ఆత్మపరిచయం చెప్పించినారు, అది నిన్న విన్నాము. నేను అంటే శరీరం కాదు, నేనంటే శరీరంలో ఉండేటువంటి అద్భుతమైన శక్తి, దాని గురించి కొంచెం ఇంకొకసారి 2 శ్లోకాలు చూసుకొని నెక్స్ట్ పోదాం. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణ అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుద్ధేస్వ భారత. శరీరం అనేది నాశవాన్. చూసినాము ఎంత మంచి శరీరం ఉన్నా ఆత్మ శరీరం నుండి వేరైన తర్వాత ఒక 3-4 గంటలు మాత్రమే పనికి వస్తుంది, తర్వాత ఏం పనికి రాదు. దఫన్ చేసేస్తారు లేదా దహనం చేసేస్తారు. అయితే ఈ శరీరములో ఎంతవరకు నేను ఉన్నాను, దేనికి రూహ్ అంటారు, స్పిరిట్ అంటారు, ఆత్మ అంటాము, చైతన్యము, ప్రాణశక్తి అంటాము, ఆ ప్రాణం ఉన్నంత వరకు ఈ శరీరానికి విలువ ఉంది. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నా చైనం క్లేదయంత్యాపో నా శోషేతి మారుత. ఆత్మ అవినాశైన అమరమైన చైతన్య శక్తి. నేను ఆత్మను, ఇది ఇంపార్టెంట్. ఆత్మ అంటే ఏదో థర్డ్ పర్సన్ కాదు, నేను ఆత్మను. నా వినాశం ఎప్పుడు కాదు, నా ప్రయాణం నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఏ తత్వలతో అగ్ని, వాయు, నీళ్లు దేనితో కూడా నాశం చేయడానికి కాదు. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతేహతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఇది కూడా నిన్న విన్నాము, యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. శరీరం అనేది ఒక క్షేత్రం అన్నమాట, దీంట్లో ప్రకాశం వెలిగించేది నేను ఆత్మ. నేను ఆత్మ ఉన్నంత వరకు దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారు, తర్వాత ఏమీ ప్రయోజనం ఉండదు. చిన్నప్పుడు అప్పుడు టీవీ ఏది ఉండలేదు కదా, అలాంటి సమయంలో ఫస్ట్ టైం నేను డెత్ చూసింది మా ఇంట్లో మా తాతగారిది, మా నాన్న తండ్రి. ఈరోజు అంత బాగా మాట్లాడినారు, కూర్చున్నారు, రోజు మాకు ఒక కథ చెప్పేవారు మా తాత. రాత్రి కూర్చోపెట్టి ఒక మోరల్ స్టోరీ చాలా బాగా చెప్పేవారు. ఆ రోజు కూడా చెప్పినారు, అందరూ పడుకున్నాము. పొద్దున 6 గంటలకి లేపించినారు మమ్మల్ని అందరికీ, తాతగారు లేరు, తాతగారు వెళ్ళిపోయినారు, లేండి లేండి. అరే ఎక్కడికి వెళ్ళిపోయినారు చెప్పక అడిగినాము, మాకు చెప్పక ఎలా వెళ్ళిపోయినారు తాతగారు, వర్షకాలము ఎందుకు పోయినారు, ఎందుకంటే ఆయనకు అస్తమా ఉండింది, వర్షకాలంలో బయటికి పోయేది కొంచెం కష్టమవుతా ఉండింది, ఇంత వర్షం వస్తా ఉంది ఎక్కడికి పోయినారు అంటే, ఎక్కడికి పోయినారంటే భగవంతుని దగ్గర వెళ్ళిపోయినారు అన్నారు. అరే భగవంతుని దగ్గర ఎలా వెళ్ళిపోతారు, చాలా విచిత్రమైన సంగతి. మాకు బయటికి వచ్చి చూస్తే కింద వేసేసినారు మంచం కింద. అరే అస్తమా ఉంది తాతగారికి, కిందకి వేసినారు అంటే అంత కూడా తెలీదా నీకు, శరీరం వదిలినారు అన్నారు. అదేమిటి శరీరం వదలేదంటే, నాకు అసలుగా అర్థం కాలేదు. మళ్ళా తలకాయ దగ్గర ఒక దీపం అంటించి పెట్టినారనమాట. మా నాన్నమ్మ గారు అలా కూర్చొని ఏడుస్తున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా, దీపం ఎందుకు అంటించినారు అక్కడ అని అడిగితే, మీ తాతగారు వెళ్ళిపోయినారు కదా, కనపడదు కదా, అక్కడ భగవంతుని దగ్గర వెళ్తున్నారు, రస్తలో ప్రకాశం కావాలని దీపం అంటించినాను. జోరుకు నవ్వినాను నేను. ఇక్కడ అంటించిన దీపం అంతవరకు కనపడదు, ఎక్కడో పోయేవారు మా తాత వారికి ఎలా కనిపిస్తుందని. అప్పుడు అలా అడిగితే చుట్టాలంతా వచ్చేసినారు కదా అంత లోపల, ఏమి చోటిమో బడి బాతే ఏం మాట్లాడతావు, ఊరికే ఉండడానికి రాదా నీకు అని అరిసేసినారు. ఎవరూ ద ఆన్సర్ ఇవ్వలేదు. చచ్చిపోయేది అంటే ఏంది, శరీరం వదలేది అంటే ఏంది, పోయేవాళ్ళు ఎవరు, ఉండేవాళ్ళు ఎవరు, ప్రయాణం ఎవరిది, తాతగారు చనిపోయినారంటే ఇక్కడే ఉన్నారు కదా పడుకున్నారు అని మనకు అనిపిస్తా ఉంది, దాంట్లో లోపల ఉండేది ఏది, ఎవరు ఏమి చెప్పలేదు. అడిగితే ఊరికే తిట్టినారు తప్ప మార్గదర్శనం ఇవ్వలేదు. నిజంగా భగవద్గీతలో ఎంత మంచి శ్రేష్టమైన జ్ఞానం ఉంది. యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవిః యతీంద్రియ మనోబుద్ధి ముని మోక్ష పరాయణ విగతేచ్ఛా భయ క్రోధోయ సదా ముక్తైవ సహ. అంటే ఇంపార్టెంట్ ఏమంటే, మన శరీరములో ఉండుకొని మునిలాగా మోక్షం పొందాలా అంటే భయము క్రోధము దాన్ని ఎంత త్యాగం చేయాలి. ఎంత ఈజీగా చెప్పేసినాడు, నిజంగా ఏం భయం లేదన్నా మృత్యు భయం అందరికీ ఉంటుంది, ఉంటుందా లేదా. ఒకరోజు చచ్చిపోతానని చెప్తేనే అపశకునం చెప్పొద్దు అంటారు. ఎందుకు, శరీరం వదిలేది అపశకునం ఎలాగైంది, వచ్చినాము ఇక్కడ త్యాగరాజ గాన సభకు వచ్చినాము, వెళతాము అలాగే, ఎలా వచ్చినామో, వచ్చేది శుభశకునం అంటే పోయేది ఎందుకు అపశకునం, శరీరం తీసుకునేది శుభశకునం అంటే శరీరం వదిలేది ఎందుకు అపశకునం, కొత్త గుడ్డ కట్టుకున్నాము చినిగిపోయిందంటే వదిలిపెట్టమా, అది అపశకునమా, లేదు కాదా. అలాగే శరీరము పాతదయింది, దాన్ని వదిలిపెడతాము, ఏంది సమస్య, ఏంది అర్థం లేదు. అలాగే ఎంత మంచి నాలెడ్జ్ ఉంది, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యర్థే త నత్వం శోచితుమారసి తస్మాద అపరిహార్యర్థే. పరిహారం లేనిది విషయం ఇది. పుట్టినవారు శరీరం వదిలేది, శరీరం ఇంకొకటి తీసుకున్నామంటే మరి శరీరం వదిలేది, శరీరం వదిలినామంటే ఇంకొక శరీరం తీసుకునేది. ఇది ఒక పునరపి జననం పునరపి మరణం, ఇది ఖచ్చితం, అందరికీ తెలుసు. ఇక్కడ చూపించినారు దాన్ని, మాతృగర్భంలో వచ్చిన తర్వాత చిన్నారిక పుట్టిన తర్వాత బాల్యము శైశవ ప్రౌఢ వృద్ధ తర్వాత మరణం ఒకరోజు. అలాగే ఇంకొక శరీరం తీసుకుంటాము, అది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. దీన్ని కూడా విన్నాము, వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ దేహన్నిస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమ్ముహ్యతే. అంటే చూడండి, ఈ ఊరికి వచ్చినాను, ఈ సెంటర్లో ఉన్నాను నేను, ఇంకొక ఊరికి వెళ్తే ఇంకొక సెంటర్లో ఉంటాను, మీరు ఎక్కడో డ్యూటీ మీద వెళ్ళింటారు, ఒక గెస్ట్ హౌస్లో ఉంటారు, ఆ ఊరు చేంజ్ చేసి ఇంకొక ఊరికి వెళ్ళినారంటే ఇంకొక గెస్ట్ హౌస్, ఒక గెస్ట్ హౌస్ నుంచి ఇంకొక గెస్ట్ హౌస్కి పోయి పెద్ద మాట కాదు. అలాగే ఈ శరీరం వదిలేది, శరీరం తీసుకునేది కూడా ఈ సృష్టి చక్రంలో, ఈ వరల్డ్ డ్రామాలో ఒక నార్మల్ విషయం అన్నమాట. శరణం యదవాప్నోతి యచ్చాపిత్క్రాత్ మతీశ్వర గ్రహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయాత్. చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు తెలుసు ఇక్కడ పురంధరదాస్ కీర్తనగా ఇప్పుడు పాడినారు అక్కయ్య చాలా బాగా, ఎల్లిరు వనోరంగ కన్నడ కీర్తన, ఇది చాలా మంచిది. ఒకసారి పురంధరదాస్ గారు ఏం చేసినారంటే కాశీయాత్ర పోయినారనమాట. కాశీయాత్ర పోయేటప్పుడు ఆయన జతకు కొంతమంది తీసుకుపోయినారు యాత్రార్థులు. కాశీ పోయినాక గంగా స్నానం చేయలేకపోతే ఎలా ఉంటుంది, అందరూ గంగా స్నానం చేసేకపోయినారు. పురంధరదాస్ గారు ఏమన్నారంటే నేను రాను గంగా స్నానం చేయడానికి, ఎంత చెప్పినా ఆయన పోలేదు. తర్వాత ఆయన ఏంచి చాలా ఫోర్స్ చేసినప్పుడు ఆయన ఏం చేసినారంటే ఒక కాకరకాయ ఇచ్చినారు, నా తరఫున దీనికి స్నానం చేసుకుని రండి అని. సామాన్యంగా దాసులు అందరినీ ఏమనుకుంటారు, కామన్ పీపుల్, పిచ్చి పట్టింది అనుకుంటారు కదా వీళ్ళకి, ఏందో బ్రహ్మకుమారులు చూసినా చాలా మంది అనుకుంటారు. చాలా బాగా ఉండొచ్చు ప్రపంచంలో, ఎందుకు తెల్లచీర కట్టుకుని తిరుగుతారు అర్థం లేక అనుకుంటారు. అయితే మా సంస్థలో చాలా మంచి మాట ఉంది, గుడిజానే గుడికి గోత్రిజానే, బెల్లం టేస్ట్ ఎలా ఉంది అని బెల్లం తిన్న వారికి మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది కదా, అవునా కదా చెప్పండి. అలాగే పురంధరదాస్ ఏం చేసినారంటే కాకరకాయ ఇచ్చినారు, దీనికి స్నానం చేసుకుని తీసుకురండి అని. పోయినారు అందరూ స్నానం చేసుకుని వచ్చినారు గంగా స్నానము, ఆయన కాకరకాయ ఆయనకు వాపసు ఇచ్చినారనమాట, తీసుకోండి మీ కాకరకాయని. ఆయన ఏం చేసినారంటే కొంచెం కూర్చోండి, దీన్ని కట్ చేసుకుని తెస్తాను, తినండి మీరు, తిని చూడండి అని చెప్పినాడు. ఏమయ్యా ఏం చెప్తావును, కాకరకాయ తింటారా ఎవరైనా, అది ఎలా ఉంటుందని మీకు తెలియదా. కాదు నానా, మీరు ఆత్మస్వరూపుడు, మీరు నయనం చిందంతి శాస్త్రాన్ని అంటే దానికి ఆత్మ పావన చేయాలంటే నీళ్ళతో అగ్నితో దేనితో కూడా పావనం చేసేకి కాదు, అలాంటి ఆత్మని మీరు నది స్నానముతో పావనంగా చేస్తారంటే నా కాకరకాయ కూడా ఏం కావాలి, మధురంగా కావాలి, అందుకే చూస్తాం ఒకసారి అన్నారు. ఇది చాలా మంచి ఒక ఇన్సిడెంట్ అన్నమాట జీవితంలో. అంటే ఈ ఆత్మని కంటితో చూడలేము, స్పర్శం చేయలేము, అలాంటి ఆత్మ పావనం కావాలా అంటే ఆత్మ జ్ఞానామృత స్నానం చేస్తే మాత్రమే, భగవంతుని యొక్క స్మృతి చేస్తే మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇక్కడ ఏం చేసి చెప్తుంది ఈ శ్లోకం అంటే వాయుర్గంధాని వాషయాత్. ఒక గాలి ఇలా వచ్చినప్పుడు హవాకా జోకా ఒకసారి వస్తే అక్కడెక్కడైనా మల్లిక పువ్వులు ఉంటే ఆ పూలు సుగంధం తీసుకువస్తుంది, దాని జతకి వచ్చేస్తుంది. అలాగే ఈ జన్మములో చేసినటువంటి మంచి చెడు కర్మాల ఫలం ఎవరు తీసుకువెళ్తారు, నేనాత్మ. ఎలా గాలి తీసుకువెళ్తుందో అలాగే నేను ఆత్మ తీసుకువెళ్తాను. ఈ శరీరములో ఆత్మ మృకుటి మధ్యములో నివసిస్తుంది. అందుకే గీత ఏం చెప్తుంది, శ్రీమద్ భగవద్గీతలో ఏం చెప్తారంటే ప్రయాణకాలే మనసాచలేనా భ్రువోర్ మధ్యే. అంతిమ సమయం వచ్చినప్పుడు నీ మనస్సు సంకల్పాలని విచారాన్ని ఇక్కడ కేంద్రీకృత చేసుకో, ఎక్కడ, భ్రూమధ్యములో. చాలా శ్రేష్టమైనది. ఇంకొక చాలా శ్రేష్టమైన విచారం ఆత్మజ్ఞానంలో, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ ధర్మములో నువ్వు బ్రతికితే నీ ధర్మములో, మరణించితే నీ ధర్మములో. ధర్మం అంటే ఏం చేసుకున్నాము, ఏమనుకున్నాము? హిందూ ధర్మం, క్రిస్టియన్ ధర్మం, ఇస్లాం ధర్మం, అది కాదండి. ఆత్మధర్మములో జీవించాలి. ఆత్మధర్మం అందుకే ఏమంటారు, గాడ్ మేడ్ ద మ్యాన్ అండ్ ద మ్యాన్ మేడ్ ద కాస్ట్. ఈ జాతి ధర్మాల్ని పుట్టించేది మనిషి తప్ప భగవంతుడు కాదు. భగవంతుని సామ్రాజ్యంలో ఏ జాతి ధర్మ భేదం అనేది లేదు. ఆ భగవంతుడు చెప్పే ధర్మం ఏది అంటే ఆత్మధర్మంలో ఉండండి. చెప్పండి, ఈ ప్రపంచంలో ఎవరికి ప్రేమ స్వరూపంగా ఉండేది వద్దంటారు ఎవరైనా చెప్పండి? శాంతి, ప్రీతి, సమాధానం అందరికీ కావాలి కదా, ఆనందము అందరికీ కావాలి. ఇది ఆత్మ స్వధర్మం అన్నమాట. ఇక్కడ చూపించినారు స్వధర్మం ఏంది, పరధర్మం ఏంది అని. ఈ ప్రపంచంలో ఇప్పుడు అహంకారంగా ఉండేదే స్వధర్మం అనుకున్నాం. పోస్ట్ పొజిషన్ యొక్క అహంకారంలో ఉండేది స్వధర్మం కాదండి. ఈరోజు పోస్ట్ ఉంది, రేపు ఉండదు. నేను ఉంటాను కదా, నా జీవితము శరీరం వదిలిపెట్టిన ఆత్మ నిరంతరంగా ఉంటుంది. అందుకే నీ స్వధర్మే నిధనం శ్రేయ, స్వధర్మములో ఉండాలి. ఈ ప్రపంచంలో వర్తమాన సమయంలో కావలసింది ప్రతి ఒక్కరికే శాంతి సమాధానము. అది ప్రతి ఒక్కరు స్వధర్మం అన్నమాట, ఎక్కడ బయట నుంచి రాదు. అందుకే వాల్యూస్ ఆర్ విదిన్ అంటారు. వాల్యూస్ ఆర్ విదిన్, విలువలు లోపలే ఉన్నాయి, బయట లేవన్నమాట. ఈ శ్లోకాల గురించి నేను చెప్పినాను, నేను ఎగ్జాంపుల్ ఇట్టినాను. ధ్యాయతో విషయాన్ పుంసహ సంగస్తే శూపజాయతే సంగాత్ సంజాయతే కామహ కామాత్ క్రోధో బిజాయతే. ఇప్పుడు ఎస్పెషలీ అందరూ అనుకుంటాము శాంతిగా ఉండాలి, ప్రేమపూర్ణమైన వ్యవహారం చేసుకోవాలి, అందరితో ప్రేమ స్వరూపంగా వ్యవహరించాలి. అయినా దానికి శక్తి అనేది కావాలి కదా, ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఎన్నోసారి ఏం చేసినాము, ఎన్నోసారి ప్రతిజ్ఞ చేసినాము. ఏం ప్రతిజ్ఞ చేసినామంటే, క్రోధం చేయను చేసినాం కదా. అయితే క్రోధం మరి వచ్చేస్తుంది ఎందుకు? వదిలిపెట్టాలా అనుకుంటాం, వదిలిపెట్టలేకపోతున్నాం ఎందుకు? అహంకారంలో ఉండకూడదు అనుకుంటాం, ఎవరిపైనా అరసకూడదు అనుకుంటాం, నెక్స్ట్ మూమెంట్ మర్చిపోతాం, మూడ్ ఆఫ్ చేసుకోకూడదు అనుకుంటాం, మూడ్ ఆఫ్ అయిపోతుంది ఎందుకు? ఎన్నోసారి ప్రతిజ్ఞ చేసినా అలాంటి స్థితి ఎందుకు ఉండదు? అలా అయితే అనుకునే విచారాల్ని ఖచ్చితంగా చేయాలా అంటే దానికి శక్తి ఎక్కడి నుంచి దొరుకుతుంది? మీ దగ్గర మొబైల్, అందరి దగ్గర మొబైల్ ఉంటాయి. రోజు పొద్దున ఏం చూస్తాము, మొబైల్ ఛార్జర్ ఎక్కడ ఉంది అని వెతుకుతాం కదా. మొబైల్ ఛార్జింగ్ చేసేది మర్చిపోము. అయితే నన్ను నేను ఛార్జింగ్ చేసుకునేది ఎలా, ఎలా చేసుకునేది? భగవంతుని అడుగుతాడనమాట అర్జునుడు, కథం విద్యామహం యోగింత్వాం సదా పరిచింతయన్ కేశు కేశు చ భావేషు చింత్యోసి భగవన్మయ. ఏ ఏ స్వరూపంలో నిన్ను నేను జ్ఞాపకం చేయాలి, స్మృతి చేయాలి? అప్పుడు భగవంతుడు తన పరిచయం చెప్తాడు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసహ పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. నేనొక జ్యోతిస్వరూపుడు. ఎలాంటి జ్యోతి నేనంటే అంధకారం లేనటువంటి జ్యోతి నేను. తమసహ పరముచ్యతే, నా దగ్గర ఎప్పుడు అంధకారము లేదు. నన్ను జ్ఞానముతో మీరు తెలుసుకోవచ్చు, జ్ఞానం జ్ఞేయం. మరియు నేనే జ్ఞానగమ్యం. మరి అందరి హృదయములో స్మృతి స్వరూపంగా నేను ఉంటాను. అందరి హృదయములో భగవంతుడు ఉంటారంటే ఎప్పుడు హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు కనపడలేదు కదా అని అనొద్దండి. మరి అందరి హృదయములో భగవంతుడు ఉంటాడంటే స్మృతి స్వరూపంలో. ఎవరు భగవంతుని స్మృతి చేస్తారో వాళ్ళ హృదయంలో భగవంతుని స్మృతి ఉంటుంది. అయితే స్వరూపం ఏది భగవంతుడు చెప్తాడంటే, జ్యోతిషామపి తజ్జ్యోతి. చూడండి, అందరూ ఆత్మ స్వరూపంగా ఉన్నాము. ఆత్మ ఒక ప్రకాశ స్వరూపం, అతను పరమాత్ముడు. పాపం చేస్తే పాపాత్మ అంటాము, పుణ్యం చేస్తే పుణ్యాత్మ అంటాము, దైవీ కార్యాలను చేస్తే దేవాత్మ అంటాము, ధర్మం చేస్తే ధర్మాత్మ అంటాము, చెడ్డ పని చేస్తే దురాత్మ అంటాము. అలాగే పరమాత్మ అనేది ఒక డిగ్రీ కాదు. ఇట్ ఈస్ నాట్ అ డిగ్రీ టు అచీవ్ త్రూ యువర్ యాక్షన్స్. ఏదో మంచి పని చేస్తే పరమాత్మ అనే ఒక టైటిల్ మీకు దొరకదు. మిగతావన్నీ పరమ పుణ్యాత్మ, పాపాత్మ, దేవాత్మ, మహాత్మ, అంత మీరు శ్రేష్ఠ కర్మం లేదా చెడు కర్మంతో అవుతారు. అయితే పరమాత్మ అనేది ఒకే పరమాత్ముడు. పరమాత్ముడు పరమ అంటే సర్వశ్రేష్ఠుడు. అందుకే ఏక ఏవ శక్త సాక్షాత్ చిదానందమయో విభు నామాని భావ సంతి ఏకస్య పరమాత్మన. ఏక ఏవ శక్త, సర్వశక్తివంతుడైన పరమాత్ముడు ఒకడే. పేర్లు ఎన్నో ఉన్నాయి. ఒక చిన్న పాప ఇంట్లో వస్తే దానికి ఎన్నో పేర్లు ఉంటాయి. నిక్ నేమ్, పెట్ నేమ్, సర్ నేమ్ కదా, ఇంటి పేరు ఉంటుంది, సర్టిఫికేట్లో ఇంకొక పేరు ఉంటుంది, అయితే ఒక నిజనామం కూడా ఉంటుంది. అలాగే భగవంతుడు ఏ పేరుతో పిలిచినా భగవంతుడు ఒక్కడే. అయితే అతని స్వరూపం జ్యోతి స్వరూపం. చూడండి, భగవద్గీత ఒక విశేషత ఏమంటే, భగవంతుడు చెప్తాడు, దాన్ని అర్జునుడు ఎస్ ఒప్పుకుంటాడు. ఇది అర్జున వాచ్. పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం, పరమం భవాన్, పురుషం, శాశ్వతం, దివ్యం, ఆదిదేవం, అజం, విభుం. ఎస్, నువ్వు చెప్పింది సత్యం. నువ్వు పరబ్రహ్ముడు. పరం బ్రహ్మ అంటే పరమ జ్యోతి స్వరూపుడు, పరమధామ నివాసిను, పవిత్రం పరమ పవిత్రుడును, పరమ పురుషుడును, శాశ్వతంగా ఉన్నావు, దివ్యమైన ఆదిదేవుడును. ఇలాంటి ఒక మహిమతో ఎస్ నీవు చెప్పింది నాకు అర్థమైంది అని సెకండ్ చేస్తాడు పరమాత్మని. పరమాత్ముడు పరంజ్యోతి స్వరూపుడు. ప్రపంచంలో అందరూ పరమాత్మని ఒక వెలుగు, ప్రకాశమని. అన్ని ధర్మాల వారు, ధర్మాలు వేరే ఉండొచ్చు, ధర్మ గ్రంథాలు వేరే ఉండొచ్చు, ధర్మానుయాయులు వేరే ఉండొచ్చు, అయితే భగవంతుడు మాత్రమే ఒకడే. గాడ్ ఇస్ వన్, నేమ్స్ ఆర్ మెనీ. అల్లాహ్ అంటారు, ఈశ్వర అంటారు, గాడ్ అంటారు, ఓంకార అంటాడు. శబ్దము వేరే, బియ్యము అంటారు మీరు, కన్నడలో అక్కి అంటాము, చావల్ అంటారు, రైస్ అంటారు, ఏమన్నా వస్తు ఒకటే, పేరు వేరేగా ఉంది, వస్తు మాత్రమే ఒకటే. అది భగవంతుడు చెప్పినప్పుడు ఇంకొక చాలా అద్భుతమైన శ్లోకం ఉంది. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ అబుద్ధయః పరం భావమజానంతో మమ అవ్యయం అనుత్తమం. అంటే నేను ఈ ప్రపంచంలో వ్యక్తి రూపంలో వస్తాను, నా వ్యక్తి రూపం చూసిన వాళ్ళు నన్ను అవ్యక్త రూపాన్ని మరచిపోయి నేను వ్యక్తి రూపంగా ఉన్నానని అనుకుంటారు. అందువలన వ్యక్తి రూపంగా పూజించేది మొదలు పెడతారు. అయితే నిజమైన నా రూపమేది? అవజానంతి మా మూఢా మానుషీం తనుమాశ్రితం, ఇది కూడా చెప్తాడు భగవంతుడు. అందువలన ఇంకొకటి భగవద్గీత విశేషత ఏమంటే, ఎవరికి కూడా నిరాశ కాదు భగవద్గీత చర్చ చదివిన వాళ్ళకి. ఈ శ్లోకం చూడండి, ఏప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంత్య విధి పూర్వకం. ఎలా మీరు నన్ను పూజా అర్చన చేస్తారో, మీరు ఎలా చేసినా నా దగ్గరికే వస్తుంది, అయితే అది అవిధిపూర్వకమైన పూజ అని భగవంతుడు చెప్తాడు. ఇంకొక స్పెషల్ శబ్దం భగవద్గీతలే ఉండేది, ఏది తెలుసా? మైచానన్య యోగిన భక్తి అవ్యభిచారిణి. అవ్యభిచారి భక్తితో నన్ను గుర్తు చేయాలి, నన్ను జ్ఞాపకం చేయాలి. అవ్యభిచారి అంటే ఏంది? ఒక్కరు తప్ప ఇంకొకరు లేరు, నువ్వే నాకు అనే ఒక మనోభావం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ స్వయం, అంటే నీకే నేను శరణం పోతాను, భగవంతునికి శరణి పోవాలి. మైచ అనన్య యోగేన, అనన్య చాలా భగవద్గీతలో చాలా ఒక 10-20 times రిపీట్ అవుతుంది ఈ శబ్దం, అనన్య 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 అనన్య. జిస్కా కోయి అన్య నహి ఓ హే అనన్య, నిన్ను తప్ప ఇంకెవ్వరు లేరు అనేది శరణాగతి మనోభావం అనమాట. ఇంకెవ్వరు లేరు నీ తప్ప అనే ఒక మనోభావం ఏముంది, అది శరణాగతి. అలాంటి భావముతో పరమాత్మని జ్ఞాపకం చేస్తే నిజంగా పాపము అంత సమాప్తి అయిపోతుంది. ఇంకా శ్రీమద్ భగవద్గీత ఏం చెప్తుందంటే, నమే విదు సురగణాహ ప్రభవం న మహర్షయ అహం ఆదిరిహి దేవానాం మహర్షీనాం చ సర్వశ. చూడండి, నా పేరు మీకు తెలుసు, నా పేరు వీణ, బ్రహ్మకుమారి వీణ. నేను శిరిసి నుంచి వచ్చినాను, కర్ణాటకం నుంచి వచ్చినాను. కొంచెం నేనేం చదివినాను ఏందో ఒక 4 sentences మీకు తెలుసు. అయితే నా తల్లిదండ్రులు ఎవరు, ఏ ఊర్లో పుట్టినాను, మా నాన్న ఏ ఊరు వాళ్ళు, మా తాత ఎక్కడున్నారు, ఎక్కడ ఉండిండ్రి, అవన్నీ మీకు తెలియదు. నేను ఏ స్కూల్లో చదివినాను, ఏ కాలేజ్లో చదివినాను, ఎందుకు చదివినాను, ఇవన్నీ నేనే చెప్పాలి. ఎందుకంటే నా గురించి మీకు ఒక 1-2-3-4 sentences తెలుసు. ఇక్కడ కూర్చుని వాళ్ళు మీకందరికీ మీది డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన దిన తెలుసు కదా అందరికీ తెలుసు. వావ్, హైదరాబాద్ వాళ్ళంటే నెంబర్ వన్ కదా, తెలుసు అందరికి. నెక్స్ట్ క్వశ్చన్, ఆ రోజే మీరు పుట్టినారని మీకు మీరు చూసినారా? చూసినారా? ఆ రోజే మీరు పుట్టినారు చూసినారా? మీ మీ జన్మం మీరు చూసినారా? లేదు. అయితే ఎలా నమ్ముకున్నారు? ఎలా ఎలా? తల్లిదండ్రులు చెప్పినారు, పెద్దలు చెప్పినారు కదా. చూడండి, నా పుట్టు, నేనెప్పుడు పుట్టినాననేది నాకు తెలియదు. ఇక నా తండ్రి ఎప్పుడు పుట్టినాడంటే, మా సెంటర్లో, మా బ్రహ్మకుమారి సెంటర్లో ఒక చిన్న అబ్బాయి క్లాసుకు వచ్చేవాడు. ఒకరోజు అతను ఏం చేసినాడంటే, తన తల్లిదండ్రుల పెళ్లి ఆల్బమ్ తీసుకొచ్చినాడు. చాలా ఖుషితో మాకు చూపిస్తున్నాడు, చూడండి మా తల్లిదండ్రుల పెళ్లి అయింది, ఇలా అయింది, ఇలా అయింది అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. తర్వాత ఏమంటా అంటే, ఏమకయ్యా, మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎక్కడ పోయినా నన్ను వదిలిపెట్టేపోతారు, పెళ్లిలో కూడా నన్ను వదిలిపెట్టిపోయినారు అంటారు. చిన్నపిల్లడు, చిన్న అబ్బాయి కదా, ఏమి అర్థం కాదు. చాలా ఎంత నవ్వు వచ్చింది. లేదురా, అలా అలా కాదు, మీరు అలాగే నాకు సమాధానం చెప్తారక్కయ్యా, మా తల్లిదండ్రులు ఎలా ఎప్పుడు అలాగే చేస్తారు అంటారు. అలాగే మనం కూడా ఏం చేస్తున్నామంటే, భగవంతుని గురించి మాకు ఎలా అనిపిస్తుందో, ఏమనిపిస్తుందో వచ్చినట్టు చెప్తూనే ఉన్నాం. అయితే నిజమైన పరమాత్మ స్వరూపం ఏంది, ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఎందుకోసం వస్తాడు అనేది ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పాలి? అదే చెప్తున్నాడు భగవాన్. మనుష్యాణం సహస్రేషు యశ్చిత్ కథత సిద్ధయే రతామాపి సిద్ధానాం కచ్చిన్ మాం వేతి తత్వత నమే విదు సురగణ ప్రభవం న మహర్షయ అహమాదిరిహి దేవానాం మహర్షీణాం చ సర్వశః. నా గురించి మహర్షులకు తెలియదు, దేవతలకు కూడా తెలియదు. ఎందుకంటే నా గురించి నేనే చెప్తాను తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ దాన్ని చెప్పరు. ఇక్కడ చాలా బాగా చూపించినారు, అందరికంటే నేను ఆది కాబట్టి నా గురించి ఎవరికి తెలియదు. నా గురించి అంటే ఎవరి గురించి? పరమాత్ముడి గురించి. ఇంకా నిన్న నేను అడిగినాను, ఎలాంటి భక్తులు అని, ఆర్త అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానీచ భరతర్షభ. ఒక ప్రశ్న, శాస్త్ర ఆధారంగా భగవద్గీత చెప్పినప్పుడు ఎంతమంది డైరెక్ట్గా భగవద్గీత విన్నారు తెలుసా మీకు? శాస్త్రాధారంగా భగవద్గీత చెప్పినప్పుడు ఎంతమంది భగవద్గీత డైరెక్ట్గా విన్నారు? ఎంతమంది? అర్జునుడు ఒకడే, ఒకడే సంజయ్, ఇంకా ధృతరాష్ట్ర, ఇంకా ఇంకా ఎవరికైనా కొంచెం ఎక్కువ తెలిసి ఉంటే, అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు విన్నాడా? ఆంజనేయుడు, ఎవరు? ఆంజనేయుడు. ఎస్, భీష్ముడు వినాలా అని అనుకున్నాడు. మీరు మహాభారత సరిగా చదివితే ఒక సన్నివేశం వస్తుంది, మధ్యలో ఏమో చెప్తున్నారు, ఎవరికి వినపడడం లేదు. ఇవతల కౌరవులు ఉన్నారు, ఇక్కడ పాండవులు. కౌరవుల పక్షంలో భీష్మ పితామహుడు ఉన్నాడు. దుర్యోధనుడు ఏమంటాడంటే, ఎందుకు తాత ఎవరి కోసం కాసుకుని కూర్చున్నావు, ఒక బాణం కొట్టేస్తే బాగా, అర్జును అక్కడ పోయినాడంటే ఇంకైపోయింది, యుద్ధమే సమాప్తి అయిపోతుంది, చేసేసే అంటాడు. అప్పుడు భీష్మ పితామహ ఏమంటాడంటే, ఇప్పుడు కూడా మూర్ఖలాగెందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళిద్దరు ఏమో మాట్లాడుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను అక్కడి నుంచి ఒక్క గాలి ఒక్కటి వస్తే కూడా నా, చాలా బాగా హిందీ డైలాగ్ మీరు వినాలా, మహాభారత్లో చాలా బాగుంది, ఉదర్స ఏక్ హవాకా జోకాతో ఆయ్ ఏక్ శబ్దతో మేరీ కానో పర్ బడే మేరే కాన్ తరస్ గయే హే ఏక్ శబ్దతో సును లేకిన్ తేరే పక్ష మే ఖడే హునా ఇసిలియ కుచ్ సున్నే కు నయే మిల్తా హే. ఇప్పుడు నాది నెక్స్ట్ క్వశ్చన్ ఏం తెలుసా, ఈ ఐదు మందిలో మీరెవరు? ఈ ఐదు మందిలో అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు, ఆంజనేయుడు, మరి భీష్మ పితామహుడు, మీరెవరు అడగండి, ఎవరు ఎవరు? శబ్దం రాదా? ఎవరు? అర్జునుడా లేదా సంజయుడు? అవసరమేమి ఉండలేదు, ఊరికే చెప్తున్నారు, విన్నాను అంతే. అతనికి ఏమి భగవద్గీత అవసరం ఉండలేదు, మోహం ఉండలేదు, కష్టం ఉండలేదు, ఏది విషాదం ఉండలేదు, ఏది ఉండలేదు కదా సంజయ్. అయితే ధృతరాష్ట్రుడు దివ్య నేత్రం వద్దన్నాను కాబట్టి ఇతనికి దొరికింది, అందువల్ల విన్నాడు అంతే. ధృతరాష్ట్రుకు నిజానికి ధృతరాష్ట్రుడు ఆయనకు కావలసింది, చాలా మోహంలో ఉన్నాడు. విన్నాడు కూడా, విన్న తర్వాత నేనే సరి అన్నాడు. భగవద్గీత విన్న తర్వాత కూడా ఏమన్నాడు, నేనే సరిగా ఉన్నాను అన్నాడు. మార్పు వచ్చింది ఎవరిలో? అందుకే ఈరోజు మీరు డిసైడ్ చేసుకోండి, మీరెవరు, నేనెవరు, అందరూ అడగకండి నేనెవరు. అర్జున, సంజయ, ధృతరాష్ట్ర, యా ఆంజనేయ, యా భీష్మ పితామ, మే కాన్ హూ, ఎవరు నేను చెప్పండి. అర్జున్, వా, హైదరాబాద్ వాళ్ళందరూ అర్జున్. ఎస్, థ్యాంక్ యూ. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూతగణాశ్చాన్యే యజంతే తమసాజన. ఇది ఈ వర్తమాన సమయంలో మన మనోగతి ఎలా ఉంది అని చెప్పిస్తుంది అన్నమాట. మీరు సాత్విక పూజ చేస్తూ ఉంటే సాత్వికులు, తామసిక పూజ చేస్తుంటే తామసికులు, రాజసిక పూజ చేస్తుంటే రాజసికులు, దేవీ దేవతల్ని పూజించే వాళ్ళందరూ సాత్విక భక్తులు, యక్షరాక్షసుల్ని పూజించే వాళ్ళంతా రాజసిక, భూత ప్రేతాలని పూజించే వాళ్ళందరూ తామసిక. ఇప్పుడు చెప్పండి ఎవరు ఈ మూడు దాంట్లో? ఎవరు సాత్విక? బ్రహ్మకుమారి సంస్థకు నేను రావాలంటే ఈ శ్లోకం కారణమైంది. దీన్ని చెప్పే ముందు నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. నేను ముందే చెప్పినాను, చిన్నప్పుడే భగవద్గీత మా నానమ్మ చెప్తూ ఉంటే దాంతో నాకు వచ్చింది. అలాగే కొంచెం వస్తూ ఉంటే మా పక్కన ఇక్కడ కూడా ఉంటుంది అనుకుంటాను. డిసెంబర్ నెలలో గీతా జయంతి వస్తుంది, అప్పుడు గీత కాంపిటీషన్స్ పెడతారు. కర్ణాటకలో ఉడుపి అష్టమఠం అని చాలా ఫేమస్ వైష్ణవ మఠాలు ఉన్నాయి, వాళ్ళు పెట్టేవాళ్ళనమాట. నేను ఒకసారి మోస్ట్లీ 7th ఉన్నాను యా 8th ఉన్నాను, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. ప్రైజ్ ఇవ్వడానికి శృంగేరి శంకరాచార్య జగద్గురు వచ్చినారనమాట, ఆయన మా ఇంటికి జగద్గురు కూడా. ప్రైజ్ తీసుకోవాలి, నేను స్టేజ్ మీద వెళ్ళినాను. ఆ సంవత్సరం ఈ శ్లోకం అంటే 9th ఒక చాప్టర్ ఇస్తారు, ఆ చాప్టర్ లో ఏ శ్లోకాన్ని కూడా అడగొచ్చు, అది చెప్పాలి మీరు అర్థ సహితంగా అనేది ఒక కాంపిటీషన్. అప్పుడు నేను పైన పోయినాను, నాకు పిలిచినారు ప్రైజ్ తీసుకోవాలి. అప్పుడు నేను జగద్గురు గారు ఇంటి జగద్గురు కాబట్టి కొంచెం ఎక్కువ ఈజీగా ఉన్నాం, ఆయనతో ఏం అడిగినానంటే నమస్కారం చేసి దీని అర్థం చెప్పండి నాకు అని చెప్పిన. యాంతి దేవవృత దేవాన్ పితృన్ యాంతి పితృవృతాహ భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజి నోపిమం. ఏం అర్థం అంటే దేవతల్ని పూజ చేస్తే దేవతల దగ్గర వెళ్తారు, భూతాల్ని పూజించితే భూతాల దగ్గర వెళ్తారు, పితృ పూజ చేస్తే పితృల దగ్గర వెళ్తారు, నన్ను పూజ చేస్తే నా దగ్గర వస్తారు. అది తెలుగు నుంచి కన్నడానికి చెప్పినారనమాట. నేను చెప్పినా నాకు ఇది కూడా తెలుసు, సారీ, సంస్కృతం నుంచి కన్నడ నాకు తెలుసు, ట్రాన్స్లేషన్ నాకు వస్తుంది. జగద్గురు గారితో నాది రిక్వెస్ట్ ఏమునిందంటే నాకు నిజమైన అర్థం చెప్పండి, నా దగ్గర వస్తారంటే ఆ నేను అనేది ఎవరు? నేను అని ఎవరు చెప్పినాడు? అతను దేవత కూడా కాదు, భూతప్రేతం కాదు, పితృ కాదు, అలా అయితే అతను ఎవరు? అలా ప్రశ్న అడిగితే అనుకోండి, 40 years జరిగిన ఘటన ఇది, ఒక ఆడపిల్ల స్టేజ్ మీద ఒక సన్యాసికి ప్రశ్న అడుగుతుందంటే ఊరికే ఉంటారా సభాసదులు? ఎవరు ఊరికే ఉండరు, అరిసెకు మొదలు పెట్టినారు. అయితే జగద్గురు గారు ఒక మంచి మాట చెప్పినారు, అమ్మా ఇలాగ నువ్వు ఎవరినైనా అడిగితే నీకు నాస్తిక అని చెప్పేస్తారు, అందుకు ఎవరికి ఎవరితో వాదం చేయొద్దు, అయితే అధ్యయనం చేస్తూ ఉండు, నిజమైన సత్యం నీకు దొరుకుతుంది. ఆయన చెప్పిన ఒక డిసెంబర్లో అడిగినాను, ఏప్రిల్లో నాకు బ్రహ్మకుమారి సంస్థలో పరిచయమైంది. నిజమైన ఈ శ్లోకం ఒక అర్థం, యాంతి దేవ వృత దేవాన్, దేవతలు వేరు పరమాత్ముడు ఒక్కడే. దేవతలు 33 ఉన్నారు, అయితే పరమాత్ముడు ఒకడే. మన మనిషి తను చేసే శ్రేష్ఠ కర్మముతో దేవత కావచ్చు, అయితే పరమాత్మ అనేది డిగ్రీ కాదు అనేది అర్థమైంది. అందుకే ఇది చూడండి, యాంతి దేవవృత దేవాన్ పితృన్ యాంతి పితృవృత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపిమం. అలాంటి భగవంతుడు ఎక్కడుంటాడు, అతని నివాస స్థానం ఏది? అది కూడా భగవద్గీతలో స్పష్టంగా 2-3 ఇలాంటి శ్లోకం రిపీట్ అవుతుంది. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మమ. ఎక్కడ పోయిన వాళ్ళు ఈ దుఃఖ ప్రపంచంలో తిరిగి రారు. అది నా నిజమైన పరమధామం అని భగవంతుడు చెప్తాడు. ఎక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అగ్ని లేదు, అలాంటి ప్రపంచం. సూరజ్ చాంద్ సితార సెపార్, దానికి సెవెంత్ హెవెన్ అంటారు, శ్రేష్ఠమైన పరమధామం. ఇలాంటిది ఇంకొక శ్లోకం ఉంది, అవ్యక్తోక్షరైత్యుక్త స్తమాహు పరమం గతి మ్యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమమమ. చూడండి, ఇది సాకార లోకము, సూక్ష్మలోకం, దానికంటే పైన ఉండేది పరమధామం, పరమాత్మని యొక్క నివాస స్థానం. మా ఆత్మలు ఆత్మ నివాస స్థానం కూడా అదే. ఇంకొక భగవద్గీత స్పెషాలిటీ చూడండి, ఈ శ్లోకం అందరికీ తెలుసు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ. సర్వధర్మాన్ అనే శబ్దం ఏ శాస్త్రములైనా వచ్చింటే అది భగవద్గీత. అన్ని ధర్మాలను త్యాగం చేసి నా దగ్గర రండి. దేహముతో వచ్చేటువంటి ఎన్నో ధర్మాలు అవన్నీ పక్కన పెట్టి ఒక పరమాత్ముని దగ్గరికి రావాలి. భగవంతుడు ఏం ప్రామిస్ చేస్తాడంటే, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షిష్యామి, అన్ని పాపములతో నిన్ను నేను ముక్తగా చేస్తాను, మోక్షమిస్తానని. ఒక అందుకే ప్రపంచంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి, ఎన్నో మాన్యతలు ఉన్నాయి, అయినా అందరికీ ఫలమిచ్చేది, అందరిని రక్షించేది, అందరికీ శక్తినిచ్చేది, ఎలా ప్రపంచానికి సూర్యుడు ఒకడే ఉన్నాడో అలాగే ప్రపంచానికి భగవంతుడు కూడా ఒక్కడే ఉన్నాడు. ఎలా చూసేది? జ్యోతిస్వరూపుడు, ప్రకాశ స్వరూపుడు, సాకార స్వరూపం లేదు, చూసేది ఎలా? దానికి కూడా ఆన్సర్ ఉంది భగవద్గీతలో. నతు మాం శక్యసే దృష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామితే చక్షు పశ్చమే యోగమైశ్వరం. ఈ చర్మచక్షులతో నువ్వు చూడలేవు, నీకు దివ్య చక్షు ఇస్తాను. మీరు 3D ఫిలం చూసినారా? 3D ఫిలం, 3D ఫిలం చూసినారా? ఆ టాకీస్లో చూడడానికి పోతే వాళ్ళొక అద్దం ఇస్తారు కదా, స్పెక్టల్స్ ఇస్తారు, దాన్ని వేసుకుని కూర్చుంటే మాత్రమే సరిగా చూడగలరు మీరు. అలాగే భగవంతుడు ఏదైనా అద్దాలు ఇస్తారా? భగవంతుడు ఇచ్చేటువంటి స్పెక్ట్ ఏది ఏది ఏది? జ్ఞానచక్షు. దొరికిందా మీకందరికీ జ్ఞానచక్షు? అందుకే జ్ఞానచక్షు, నిన్న కూడా జ్ఞానం గురించి విన్నాము. ఎంతవరకు జ్ఞానం అనేది కలగదు, జ్ఞానం అనేది పొందము, జ్ఞానాన్ని అర్థం చేసుకుని మన జీవితంలో ఉండేటువంటి అంధకారాన్ని దూరం చేసుకునే సంకల్పం చేయమంతవరకు జీవితంలో కష్టం అనేది ఉంటుంది. అందుకే ఈ శ్లోకం ముందే విన్నాము, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మగ్లాని అయినప్పుడు నేను వస్తానని భగవంతుడు చెప్పినాడు. ధర్మగ్లాని మహాభారత చదివింట మీరు, మహాభారతిలో ధర్మగ్లాని యొక్క 16 నిశాన్లు ఉన్నాయి. ధర్మగ్లాని అంటే ఏంది అని చదివి ఉండొచ్చు మీరు. నాకు మోస్ట్లీ అంత 100% 16 గుర్తు లేదు, గుర్తు ఉండంత చెప్తాను నేను. ఫస్ట్ ఏంటంటే, ఏమంటాడు, పాలు అమ్ముతారు ధర్మగ్లాని యొక్క 1st నిశాన్ని, అది మిల్క్ బిజినెస్ జరుగుతుంది. ముందు మా ఇంట్లో ఎప్పుడు పాలు అమ్మడం ఉండలేదు. మా చిన్నప్పుడు మా విలేజ్లో ఎక్కడ మీ ఇంట్లో పాలు ఎక్కువ ఉంటే ఇంకొకరి ఇంటికి ఇచ్చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఏం ఎక్కువ ఉంటుందో అది తెచ్చుకుంటారు. ఇది ఎందుకంటే పాలు అంటే అమృతం, దాన్ని అమ్మకూడదనే ఒక విశ్వాసం ఉండింది. అది కామన్గా అయిపోయింది. ఇప్పుడు నిజమైన పాలు దొరుకుతుందా లేదా అనేది కూడా సందేహం. ఇప్పుడు 2వది కేశ శృంగారం అవుతుంది, విధ విధమైన కేశ శృంగారం. వెనక నుంచి చూస్తే ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది అర్థం చేసుకునేది కష్టమైపోయింది. ఒకసారి ఒక బస్సు ఎక్కినాను, పక్కన ఆడవాళ్ళు ఉన్నారని చూసుకొని కూర్చున్నా. కొంచెం దూరం పోయిన తర్వాత పక్కన కూర్చునేవాడు అగరబత్తి మొదలు పెట్టినాడు. చాలా ఆశ్చర్యమైంది నాకు, ఏ ఆడపిల్ల ఇలా చేస్తా ఉందని. చూస్తే అది ఆడపిల్ల కాదు, వెనక నుంచి చూస్తే ఇంత పెద్ద పొనిటెలు ఉంది. ఇక్కడ కూడా కొంత ఏందో వేసుకున్నాడు. ఆ కేశ శృంగారాలు మీకు తెలుసు, తిరుపతి వెంకటరమణ దగ్గర ఎంటికలు ఎంత డబ్బు తెస్తున్నాయో మీకు తెలుసు. అంటే కేశ శృంగారం అనేది చాలా పెద్ద బిజినెస్ అన్నమాట. కేశ శృంగారం అవుతుంది విధ విధమైనది, ఒక ధర్మగ్లాని. ఆకాశము నుండి అగ్నివర్ష అవుతుంది అనేది ఒక ధర్మగ్లాని. చతుర్వర్ణ భగవంతుడు ఏమంటారు, చతుర్ వలన కూడా చెడిపోతుంది అన్నది ఒక ధర్మగ్లాని. ఇవన్నీ కామన్ గా అర్థం అవుతుంది లేండి. అయితే నాకు కన్ఫ్యూజ్ అయినది ధర్మగ్లాని లక్షణం ఏంటి తెలుసా? 6 వర్షాల అమ్మాయి 6 ఇయర్స్ ఓల్డ్ బేబీ బికమ్స్ మదర్. ఇది ఒక ధర్మగ్లాని లక్షణం. అది చదివినప్పుడు నేను తాతగారితో ఎంత వాదం చేసినా, అది సాధ్యమే లేదని. సాధ్యమే లేదు, ఎలాగవుతుంది? చిన్న అమ్మాయి, ముందు సంవత్సరం బీబీసీలో ఒక న్యూస్ విన్నాను, 7 ఇయర్స్ ఓల్డ్ బేబీ, షీఈస్ మదర్ ఆఫ్ ట్విన్స్. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. అంటే మా ప్రపంచం ఎక్కడ పోయింది చెప్పండి? దీనికంటే పెద్ద ధర్మగ్లాని ఏమన్నా కావాలనా? మహాత్మా గాంధీ గారు ఏం చెప్పినారంటే, మా స్వతంత్ర భారతం ఎలా ఉండాలంటే, మధ్యరాత్రి 12 గంటలకు ఆడవాళ్లు మహానగరంలో రాజవీధిలో ఏది భయం లేక తిరగాలి, అది నా స్వరాజ్యం అని కల. ఇట్ ఇస్ అ డ్రీమ్ ఆఫ్ మై, స్వరాజ్య. అయితే ఇప్పుడేమైంది, 12 గంటలకు కూడా ఆడవాళ్ళు, ఆడవాళ్ళు ఎందుకు, మగవాళ్ళు కూడా సేఫ్ గా లేరు. ఇలాంటి ప్రపంచం అయిపోయింది. ఇది ధర్మగ్లాని యొక్క లక్షణం అన్నమాట. ఇలాంటి ధర్మగ్లాని కంటే ఇంకా పెద్ద ధర్మగ్లాని ఏదైనా కావాలా చెప్పండి? అలాంటి ఎప్పుడు నేను వచ్చి ఏం చేస్తానంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. మనుష్య ధర్మం ఏది ఇప్పుడు? అన్ని ధర్మాలు ఉన్నాయి తప్ప మనుష్య ధర్మం. ఒక మనిషిని మనిషిని గౌరవించే మనోభావం, విశాల హృదయం ఎవరి దగ్గర లేదండి ఇప్పుడు. అలాంటి ధర్మం, ఆత్మధర్మం, సుఖశాంతి పవిత్రత ఆనందం ఏది పోగొట్టుకున్నాం, దాన్ని సంపాదించేది ఎలా, దాన్ని చెప్పడానికోసం భగవంతుడు ఈ ప్రపంచంలో అవతరించుతాడు. అందువల్ల ఇది సెకండ్ స్టెప్ ఆఫ్ కౌన్సిలింగ్. మధ్యలో ఒక ఎంత 45 మినిట్స్ నుంచి వింటున్నాం, మా హైదరాబాద్ సంభాగ్, ఈ హైదరాబాద్ ఏరియా మెయిన్ సిస్టర్ రాజయోగిని కుల్దీప్ బెహెంజీ మా మధ్యంలో ఉన్నారు ఇప్పుడు. ఆ అక్కయ్య వస్తారని దీప ప్రజ్వలన కొంచెం పోస్ట్పోన్ అయింది, అందువలన మధ్యలో ఒక చిన్న బ్రేక్, అందరూ కూర్చోయింటాము. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ ఓం శాంతి శాంతి శాంతి. వెలుగు, దీపము, జ్యోతి అందరి జీవితంలో కావాలి. దాని యొక్క శుభ సంకల్పం చేస్తూ దీపము ప్రజ్వలన అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేస్తాం.
ఓం శాంతి. ఇప్పుడు మన ముందు గౌరవనీయైన రాజయోగిని బ్రహ్మకుమారి కుల్దీప్ బెంజీ గారు, ఈ యొక్క మొత్తము హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కే బ్రహ్మకుమారీస్కి బీజం అన్నమాట. సో మొత్తము ఆ బీజమైన రాజయోగిని కుల్దీప్ బెంజీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. సో అందరు కూడా కర్తల ధ్వనితో బెంజీ గారికి స్వాగతం పలుకుదాము. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మకుమారీస్ బ్రాంచ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మీరు ఆశ్చర్యపోతారు, చిక్కడపల్లిలో. ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చెప్పలేము, అయితే స్టార్టింగ్ 1950లోనే ఇక్కడ చిక్కడపల్లిలో స్టార్ట్ అయింది. సో కుల్దీప్ బెంజీ వారి ఆధ్వర్యంలో 1971లో ప్రారంభమైంది. అయితే ఇప్పుడు మన ముందు మౌల్వీ నూర్ అహ్మద్ గారు మిషనరీ అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ నుంచి కూడా వచ్చారు. సో అన్నయ్య గారిని కూడా వేదికపైకి రమ్మని కోరుచున్నాను. సో ఇది ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, భగవద్గీత అనేది అన్నయ్య రావడంతో తెలుస్తుంది యూనివర్సల్ అనేది కేవలం ఒక ధర్మానికి మతానికి సంబంధించింది కాదు, కానీ భగవద్గీత అనేది అన్ని మానవ మాతృలను ఆత్మకి సంబోధించిన ఇది జ్ఞానము అనేది తెలుస్తుంది. సో అన్నయ్య గారిని కూడా వేదికపైకి రమ్మని కోరుచున్నాను. దైవజ్ఞ శర్మ గారు, అన్నయ్య గారు వీణా అక్కయ్య గారికి సన్మానం చేయాలని కోరుతున్నారు. సో అన్నయ్యకి వేరే చాలా ప్రముఖులు, అతనికి చీఫ్ గెస్ట్ గా వేరే ప్రోగ్రామ్ కూడా ఉంది. సో అన్నయ్య చాలా ఇష్టంతో వెయిట్ చేస్తున్నారు అనమాట. సో వీణాకే గారికి చురుకానుగా చిన్న సన్మానము చేస్తున్నారు. వంశీ రామరాజు గారు కూడా, అదే విధంగా సుశీల్ కుమార్ గారు, డైరెక్టర్ ఆఫ్ మెయిన్స్ డిపార్ట్మెంట్, అనే గారిని కూడా వేదిక పైకి రమ్మని కోరుచున్నాను. సుశీల్ కుమార్ గారు, ఇప్పుడు వేదిక పైకి విచ్చేసిన అతిథులకి బ్యాడ్జెస్ తో మరియు పుష్పగుచ్చాలతో అక్కేలు స్వాగతము పలుకుతారు. జయశ్రీ అక్కే గారు విచ్చేసిన అతిథులకి స్వాగతం పలుకుతారు. చిక్కడపల్లి నుండి బ్రహ్మకుమారి సంస్థ అంచెలంచెలుగా పెరుగుతూ ఎన్నో డిస్ట్రిక్ట్స్లలో ఎన్నో స్థానాలలో పెరుగుతూ ఇప్పుడు మన ముందు శాంతి సరోవర్ 34 ఎకరాల యొక్క స్థలంలో గచ్చివోలీలో ఒక చాలా సుందరమైన రిట్రీట్ సెంటర్ మన దగ్గర ఉంది. సో ఎవరెవరైతే ఇప్పటి వరకు శాంతి సరోవర్ కి విచ్చేయలేదో అందరు కూడా ఇది ఆహ్వానము. సో బెంజీ గారు ప్రస్తుతము అక్కడ డైరెక్టర్ గా అయ్యి అక్కడే ఉంటూ అన్ని సెంటర్స్ యొక్క నేతృత్వాన్ని చేస్తూ ఉంటారు కుల్దీప్ బెంజీ గారు. ఇప్పుడు కుల్దీప్ బెంజీ గారి యొక్క బ్లెస్సింగ్స్ ఈ యొక్క కార్యక్రమం పట్ల ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. కుల్దీప్ బెంజీ.
ఓం శాంతి. ఆజ్కే మంచ్ కో సుశోభిత్ కర్నే వాలే హమారీ वीना बहन और मंच पर सभी जो भी हमारे अतिथि हैं, सभी का बहुत बहुत अभिनंदन है. आप सभी का भी बहुत बहुत अभिनंदन है. इस त्यागराज ज्ञान सभा में इतना सुंदर कार्यक्रम का आयोजन किया गया. जैसा इस भवन का, इस हॉल का नाम है त्यागराज, तो गीता, भगवत गीता में भी भगवान ने सभी बच्चों को क्या त्याग करना है. घर बार का त्याग नहीं, लेकिन हमें अपने अंदर के विकारों का त्याग करना है. तो ऐसे आप सभी त्यागी और तपस्वी आत्माएं यहां बैठे हैं, क्योंकि जो गीता के प्रेमी हैं जरूर उनको भगवान से भी बहुत प्यार है, वरना तो आज की दुनिया में ऐसे प्रोग्राम्स में बहुत कम संख्या में लोग आते हैं. तो आप सभी का इंटरेस्ट देखकर बहुत खुशी हो रही है कि आप भगवत गीता का यथार्थ अर्थ सुनकर अपने जीवन को श्रेष्ठ बनाने की कला सीख सकते हैं, क्योंकि भगवान धर्म ग्लानि के समय आते हैं और आकर इस पुरानी दुनिया का परिवर्तन कर इसको नई दुनिया स्वर्ग में परिवर्तन करते हैं. आज हर आत्मा अनुभव कर रही है कि सचमुच धर्म ग्लानी भी अति से भी अति हो गई है, जो हम देख भी नहीं सकते हैं और सुन भी नहीं सकते हैं, ऐसी अनहोनी बातें हो रही हैं. और हर एक के दिल में ये भी आवाज आती है अभी कुछ परिवर्तन होना चाहिए, क्योंकि हमारे भारत की प्राचीन संस्कृति प्रायलुप्त होती जा रही है. तो परमात्मा पुनः इस भारत को स्वर्ग बनाने के लिए, स्वर्णिम युग बनाने के लिए, उसी प्राचीन संस्कृति को स्थापित करने के लिए अवतरित हुए हैं. हम सबको स्मृति दिलाने के लिए भगवान आए हैं कि आप सब अपने आप को भी भूल गए, अपने परम प्रिय परमात्मा को भी भूल गए, जिस कारण आत्माएं इतना अशांत, दुखी और भ्रमित हो रहे. तो गीता में भगवान ने सही मार्ग बताया है, अगर उसको यथार्थ अर्थ स्वरूप में आप स्थित हो जाएं, तो आप अपने आप को भी जान लेंगे, परमात्मा को भी जान लेंगे. और परमात्मा ने जो राजयोग की विद्या सिखाई है, जिससे हम राजाओं के राजा अर्थात मनुष्य से देवता समान बन सकते हैं, तो ये ज्ञान मनुष्य को देवता बनाने का ज्ञान है. और वैसे भी ज्ञान को, नॉलेज इज लाइट कहा गया है, ज्ञान एक प्रकाश है, अज्ञान अंधकार है. इसीलिए भगवान के लिए गायन भी करते हैं, ज्ञान सूर्य प्रगटा, अज्ञान अंधेर विनाश. आज दुनिया में जितना भी दुख अशांति है, उसका कारण है अज्ञान, इग्नोरेंस. क्योंकि जैसे अंधेरे में, अभी थोड़ी देर आपने अंधेरे का अनुभव किया, कैसा लगा? अच्छा या बुरा? अच्छा नहीं लगा ना, क्योंकि हम एक दूसरे को देख नहीं सकते। और मान लो अगर कोई उठकर चल रहा होगा, उसको रास्ता मिलेगा? अंधेरे में जरूर ठोकर खा के गिरेगा। और जिससे भी हम टकराएंगे, हम उस वस्तु या व्यक्ति को दोष देंगे कि तुमने मेरे को दुख दिया। लेकिन वास्तविकता क्या है? हमारे टकराने का कारण क्या है? अंधकार। तो आज की दुनिया में भी अज्ञानता का इतना अंधकार व्याप्त है। हर आत्मा एक दूसरे से टकरा रही है, संस्कारों का टकराव, स्वभावों का टकराव, और हर व्यक्ति जाति पाति के नाम से कुछ ना कुछ एक कारण बनाकर रोजाना आप एक नया ही प्रॉब्लम सुनते रहते। तो इतना विस्तार हो गया समस्याओं का कि किस तरफ से उसको सुलझाया जाए। जैसे अगर कोई धागा उलझ जाता है तो कभी कभी उसको सुलझाने जाते हैं तो वहां एक और गांठ बन जाती है। आखिर में क्या किया जाता है? उसको काट दिया जाता है, क्योंकि ये खुलने वाला नहीं है। तो ठीक इस समय की हालात भी ऐसी है, समस्याओं में मनुष्य इतना उलझ गया है कि कहां से इस समस्या से मैं बाहर आऊं। कोई रास्ता नहीं, कोई मेथड नहीं है। और जहां से सुलझाते हैं वहां देखते हैं और एक प्रॉब्लम क्रिएट हो जाती है। फिर काटना भी तो नहीं आता है। इसलिए परमात्मा आकर हमें ज्ञान की रोशनी देते हैं किस तरह से इन बंधनों को, इन समस्याओं को मिटाना है। उसकी विधि है सहज राजयोग, जिस राजयोग से हम सब समस्याओं से मुक्त हो सकते हैं, सब समस्याओं का समाधान कर सकते, अपनी नहीं बल्कि सारे विश्व की समस्याओं का समाधान आपके पास रहेगा। क्योंकि आप ज्ञान स्वरूप आत्मा है, लाइट स्वरूप आत्मा है। तो ज्ञान की रोशनी में आने के बाद मनुष्य के कर्मों में श्रेष्ठता आती है। जब कर्म श्रेष्ठ होंगे तो उसका फल क्या होगा? सुख शांति। आज मनुष्य अपने कर्मों पर ध्यान नहीं देता है, इसलिए उसका फल क्या भोग रहे? दुख, अशांति, अनेक प्रकार की समस्याएं, अनेक प्रकार के टेंशन्स। आज छोटे बच्चे से लेकर बूढ़े व्यक्ति को भी पूछेंगे तो बहुत टेंशन है। छोटे बच्चों को भी, अभी हम रास्ते में भी बात कर रहे थे, आजकल माँ बाप सोचते इनको कौन संभाले। सुबह स्कूल जाते बेचारों को, वहां से वहीं बोलते जाओ ट्यूशन पढ़ने चले जाओ, फिर वहीं से कोई तो उनको कोई खेल कूद में जाओ या कोई डांस की कला सीखो, कुछ एक कला सीख के आना है। अब वो बच्चा बेचारा खेले कब, खाए कब, सोए कब, तो इतना थक जाता है बच्चा आके सो जाए, क्योंकि माँ बाप अपना सोचते कि हमारा सिर ना खाए, बाहर अपनी टीचर का सिर खा के आए, है ना। तो अपना दुख दूसरों पर डालते, अपनी समस्या दूसरे पर डाल देते, समाधान नहीं आता है। आजकल देखो बहुत अच्छा एक सिस्टम एजुकेशन वालों ने भी बनाया। मुझे अभी अभी कुछ कुछ बच्चों ने, थोड़े समय पहले से मालूम हुआ है कि आजकल एजुकेशन का तरीका बच्चों को स्ट्रेस में नहीं लाना, ना बुक ना एग्जाम, सिर्फ जाना आना, और बच्चे फ्री रहते, फ्री माइंड होने से सब कुछ सीख रहे हैं। और बच्चों को माँ बाप जब कंपटीशन में लगा देते उससे अच्छे नंबर लाना है, वो बेचारा स्ट्रेस में मर भी जाता है कभी कभी, और इससे अनेक रोग हो रहे हैं हमारे शरीरों में। इसलिए स्ट्रेस फ्री रहने के लिए ये राजयोग जो गीता में परमात्मा ने उसका वर्णन किया है, उस सहज राजयोग की विद्या से आप अपने जीवन को श्रेष्ठ एवं सुखी जीवन बना सकते हैं। अभी हम ज्यादा समय नहीं लेंगे, क्योंकि वीना बहन आप सभी को गीता का बहुत गुह्य रहस्य सुनाने वाले हैं। तो आप सबको हमारी ओर से हार्दिक निमंत्रण है कि आप सब एक बार गच्ची बोली में, जो बहुत सुंदर रिट्रीट सेंटर है, वहां रेसिडेंशियल ट्रेनिंग्स भी होती हैं, तो उस रिट्रीट सेंटर में कभी भी संडे के दिन भी 6:30 to 8 हमेशा टॉक शो प्रोग्राम रहता है, अलग अलग विषय होते हैं और अलग अलग स्पीकर्स भी होते हैं, तो आप सबको निमंत्रण है शांति का अनुभव करने के लिए एक बार अवश्य इस स्थान पर आए। और यहाँ किसी भी प्रकार का इस ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय में स्पिरिचुअल नॉलेज दी जाती है, आध्यात्मिक ज्ञान, जिसमें ना धर्म भेद, ना जाति भेद, ना मत भेद, ना भाषा भेद, कोई भी आ सकते, सब भाषाओं वालों को हर भाषा में समझाने वाले गाइड्स भी वहां पर रहते हैं। तो आप सबको निमंत्रण है, और आपके समीप जो भी केंद्र हैं वहां जाकर भी आप राज्यों का अभ्यास कर सकते। ओम शांति।
చాలా చాలా ధన్యవాదాలు బేంజీ గారు. ఒక అనౌన్స్మెంట్, స్కోడా ర్యాపిడ్ 0234 TS-13E కార్ అడ్డుగా ఉంది, ఎవరిదైతే ఉందో అది త్వరగా తీయగలగరు. ఇంకా బీకేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైకి వెళ్ళగలగరు, పైన కూడా ప్లేస్ ఉంది. ఇంకెవరెవరైతే చాలా మంది ఉన్నారో వాళ్ళు పైకి వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు మన ముందు మౌల్వీ నూర్ అహ్మద్, మౌల్వీ నూర్ అహ్మద్ మిషనరీ అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ అన్నయ్య గారు వచ్చారు, అతన్ని కూడా ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జనార్దన్ మూర్తి గారు, త్యాగరాయ గానసభ ప్రెసిడెంట్ అన్నయ్య గారిని కూడా వేదికపైకి రమ్మని కోరుచున్నాను.
అవుదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, बिस्मिल्लाहिर रहमानिर रहीम। सभा में बैठे हुए ब्रह्म कुमारी के बहनें बीके वीना दीदी जी और कुलदीप दीदी जी, और स्टेज पर उपस्थित महान और मेरे प्यारे भाइयों बहनों, अहमदिया मुस्लिम कम्युनिटी की तरफ से मैं यहाँ पर आया हूँ। मुझे इस बात की बहुत बड़ी खुशी है कि यहाँ पर बिना भेदभाव के हर मजहब वालों को यहां पर आप लोगों ने दावत दिया, और मैं गीता के मुतालिक भी चंद बातें करना चाहता हूं, इसलिए कि गीता के साथ हमारा एक बड़ा ताल्लुक है। मेरे ख्याल में बाज लोग होते हैं, नादान कहता हूं मैं उनको, जो ये समझते हैं कि हम अपनी मजहब की ही किताबों को पढ़ेंगे, दूसरे मजहब की किताब को नहीं पढ़ेंगे। लेकिन मैं कहता हूं अकलमंद वो शख्स है जो गीता भी पढ़े और कुरान भी पढ़े, बाइबल भी पढ़े और गुरु ग्रंथ भी पढ़े, और इसमें जो बातें अच्छी हों उसको स्वीकार करें, क्योंकि ये तमाम जो धर्म ग्रंथ हैं ये हरगिज झूठे नहीं है, ये सच्चे हैं। ये बात मैं अपनी तरफ से नहीं कह रहा हूं, हमारे इस्लाम के जो धर्म ग्रंथ है कुरान मजीद, उसमें आता है परमपिता अल्लाह ताला ने फरमाता है कि वो शख्स मुसलमान नहीं होगा जो तुमसे पहले जितने भी ऋषि मुनि दुनिया में आए हैं उनकी इज्जत नहीं करता, वो शख्स मुसलमान नहीं हो सकता। तो हम अहमदिया मुस्लिम कम्युनिटी की तरफ से सारे सदस्य तमाम मजहबों की इज्जत करते हैं, एहतराम करते हैं। मैंने चूंकि कहा हमारा ताल्लुक श्री कृष्ण महाराज से और गीता से बहुत ज्यादा है, उसके बारे में चंद अल्फाज आपके सामने जिक्र करना चाहता हूं। ये बात हदीस में हमारे इस्लाम के जो प्रवक्ता है मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम, उन्होंने 1400 साल पहले हदीस में बयान फरमाया कि हिंदुस्तान में एक सच्चा नबी आया है और उसका नाम कन्हैया है। हदीस में आता है कान फिल हिंदी नबीयन, मैं अरबी के अल्फाज आपको बोल रहा हूं, शायद समझ में ना आए, मैं फिर उसके बाद में उसका तर्जुमा कर देता हूं। कान फिल हिंदी नबीयन, اسمہو کاہنن، یعنی ہندوستان میں ایک نبی آیا ہے اور اس کا رنگ سانولا ہے اور اس کا نام کنہیا ہے۔ یہ وانی حضرت محمد صلی اللہ علیہ وسلم نے 1400 سال پہلے ہم مسلمانوں کو بتایا تھا کہ ہندوستان میں بھی ایک سچا نبی آیا ہے، اس کا نام کنہیا ہے۔ تو ہم اس حساب سے شری کرشن مہاراج کو ایک نبی مانتے ہیں اور ان کی بہت آدر کرتے ہیں اور ان کی عزت کرتے ہیں، اور یہ جو دھرم گرندوں میں بتائی گئی ہے اس کو سویکار کرتے ہیں۔ جو اچھی باتیں انہوں نے بتائی ہیں اس کو سویکار کرتے ہیں، اس پہ عمل کرنے کی کوشش کرتے ہیں۔ یہ تو شری کرشن مہاراج کے بارے میں آپ لوگ ہمارے اسلام دھرم کی ایک بات سنی ہے، بہت ساری ایسی باتیں ہیں۔ ابھی ہمارے دیدی نے جو ایک شلوک سنایا تھا، میں بھی سنا دیتا ہوں، اتنا صاف تو نہیں پڑھ سکتا میں، پھر بھی سنا دیتا ہوں۔ یہ بھگوت گیتا کا 4th ادھیائے اور 7 اور 8 کے شلوک ہیں۔ یدا یدا ہی دھرمسیا گلانربھوتی بھارت ابھیتانم دھرمسیا تداتمانم سرجامیہم پریترانائے سادھونام وناسایا چ دشکرتام دھرم سمستھاپنارتھائے سمبھوامی یوگے یوگے۔ یعنی شری کرشن مہاراج کہہ رہے ہیں کہ اے بھارت، جب بھی دنیا میں دھرم کی جو ہے وہ کمی ہو جائے گی، ادھرم بڑھ جائے گی، اس وقت اس کو ختم کرنے کے لیے اور دھرم کی سمستھاپنا کے لیے میں یگ یگ میں پرکٹت کرتا رہوں گا۔ اور ہم ایک احمدیہ مسلم کمیونٹی کے طور پر ہم یہ یقین رکھتے ہیں کہ اس دنیا میں یہ جو یگ ہے، یہ یگ میں بھی جو ہے بہت زیادہ، ابھی ہمارے دیدی نے بڑی تفصیل کے ساتھ گلانر کے بارے میں کیا کیا برائیاں پھیلی ہیں آپ کے سامنے بتائی ہیں۔ واقعی میں مجھے بھی جو ہے ایسا لگا کہ یہ ایسا یگ ہے جس میں ایک ایسے دھرم کو ستھاپنا کرنے کی ایک یگ پرش کی ضرورت ہے۔ اور ہم احمدیہ مسلم کمیونٹی کے جو لوگ ہیں وہ بلیو کرتے ہیں کہ ہمارے جو کمیونٹی کے فاؤنڈر ہیں حضرت مرزا غلام احمد صاحب علیہ السلام، یہ پنجاب سے ان کا تعلق ہے، تو وہ جب اس دنیا میں آئے تو انہوں نے بھی دھرم کی ستھاپنا کے واسطے بہت محنت کی، دنیا میں پیار محبت بٹورنے کے واسطے، آپس میں پورے مذہبوں کو اکٹھا کرنے کے واسطے بہت محنت، انتھک محنت کی اور کوشش کی، اور دھرم ستھاپنا کے واسطے انہوں نے جو کوشش کی ہے ان کی اپنی بہت ساری کتابوں میں انہوں نے ذکر کیا۔ تو جب تک اس دنیا میں دھرم ستھاپنا کی کام نہیں ہوگا تب تک جو ہے یہ برائیاں بڑھتی چلی جائیں گی، اس کی کوئی جو ہے وہ روک نہیں ہوگی۔ اس لیے ایسے پروگرام منعقد کرنا ضروری ہے اور ایسے تمام مذہب کے لوگوں کو یہاں بلانا جیسا کہ آج ہمیں بلایا گیا ہے، ہم بہت خوش ہیں اس چیز سے۔ اور ہم بھی ہمارے پروگرامات میں ہم بھی سرو دھرم سمیلن منعقد کرتے ہیں، اور وہاں جیسا کہ ابھی اچھی اچھی باتیں یہاں پر دیدیوں نے بتایا ہے کہ روح کی جو ہے وہ آتما کی پریشدھی ضروری ہے، جب آتما کی شدھی ہوگی تو انسان خود بخود پرماتما، یعنی ہم جس کو اللہ کہتے ہیں، اس کے پاس انسان پہنچ سکتا ہے۔ تو وہ آتما کو شدھی کرنے کے واسطے جو کام، جو کوشش کر رہے ہیں، یہ بہت اچھی کوشش ہے، اس طرح کرنا چاہیے، ہر جگہ یہ پروگرام منعقد کرنا چاہیے۔ ہم بھی بہت سارے ایسے پروگرام منعقد کرتے رہتے ہیں اور ہم بھی آپ لوگوں کو دعوت دیتے ہیں۔ ہمارا احمدیہ مسلم کمیونٹی کا ایک موٹو ہے، لو فار آل ہیٹڈ فار نن، یعنی محبت سب سے ہے اور گھرنا کسی سے نہیں ہے، اور کسی سے ہم نفرت نہیں کرتے، ہر مذہب کی عزت کرتے ہیں، جیسے ہم شری کرشن مہاراج کی عزت کرتے ہیں، گیتا کی عزت کرتے ہیں، بائبل کی بھی عزت کرتے ہیں، ہم ہر مذہب کو عزت کرتے ہیں کیونکہ وہ سارے سچے ہیں، یہ ہمارا ایمان ہے۔ اور قرآن میں آیا ہے کہ ان سارے لوگوں کو اگر تم سچے نہیں مانو گے تو تم مسلمان نہیں ہوگے، میں نے پہلے بتایا ہے۔ تو بہرحال آپ لوگوں نے یہ موقع ہمیں دیا ہے، ہم آپ کا بہت دل سے شکر گزار ہیں، اور ہم آپ کو دعا دیتے ہیں کہ اس طرح کے پروگرام آپ منعقد کرتے جائیں، دنیا کی اصلاح کوشش کرتے جائیں۔ اور آخر میں میں ہمارے کمیونٹی کی طرف سے، چونکہ میں شروع میں بتایا ہے کہ دوسرے دھرم کی عزت کرنا ہر انسان کا فرض ہے، तो हमारे को जब भी कोई भी प्रोग्राम में कहीं से भी कोई मजहब वाला बुलाता है तो हम जाते हैं खुशी से, उनके अंदर जो अच्छी चीजें होती हैं उसको स्वीकार करते हैं। आज जो बातें हमने यहां सुना है उसको जरूर अमल करने की कोशिश करते हैं। हम भी हमारी तरफ से कुरान का तोहफा लेके आए हैं और यहां पर बैठे स्टेज पर उन लोगों को हम तोहफतन देना चाहते हैं, स्वीकार करें।
बहुत बहुत धन्यवाद भाई साहब। सभी धर्म से ही एक धर्म की स्थापना होने के लिए ही ये जो भगवद गीता का ज्ञान यहाँ दिया जा रहा है। तो इपड़ ఒక నిమిషము దైవాగ్ని శర్మ గారు మన ముందు గ్రీటింగ్స్ ని ఇస్తారు. దైవాగ్ని శర్మ గారు,
చాలా క్లుప్త సుందరంగా ఒకటే మాట, నదిలో నీళ్లు లేకపోతే నది కాదు, సమాజంలో బ్రహ్మకుమారి లేకపోతే సమాజం కాదన్నాడు ఒక మేధావి. ఈశ్వర సర్వభూతానాం హృదేశే అర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ. సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు, మనందరిని రక్షించేటువంటి ఈశ్వరుడు భగవద్గీత స్వరూపంలో ఉండటం ఇవాళ అతిశయోక్తి కాదు. కానీ 71లో ప్రారంభమై చాలా మందిలో ధార్మిక భావనను పరివ్యాప్తం చేయటంలో అగ్రభాగంలో ఉన్నటువంటి బ్రహ్మకుమారి సోదరి వాళ్ళందరికీ, సోదరులందరికీ నమస్కరిస్తూ మీ అందరికీ భగవతీయ జ్ఞానాన్ని పరివ్యాప్తం చేయటంలో ఆ కృష్ణ పరమాత్మ ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఇంత సదవకాశాన్ని ఇచ్చినటువంటి సోదరి వాళ్ళందరికీ నమస్కరిస్తూ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు.
చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ద్వీప ప్రజల కార్యక్రమం ఉంటుంది, 2 నిమిషాలు ద్వీప ప్రజల కార్యక్రమంలో అందరూ పాల్గొవలసిందిగా కోరుచున్నాను. వేదిక పైన ఉన్న అతిథులతో సహా నెహ్రూ గారు డివిజనల్ ఇంజనీర్, అలానే నరేందర్ గారు, వెంకటయ్య గారు, ముగ్గురు కూడా డివిజనల్ ఇంజనీర్స్ ని కూడా వేదికపై రమ్మని కోరుచున్నాను. ఇప్పుడు మన ముందు ఒక చిన్నారులది చిన్న నృత్యం ఉంటుంది, చివరి అంశం దానిపైన ఒక ఒక నిమిషం యొక్క నృత్యం ఉంటుంది.
అందరికీ నమస్కారం.
అలానే సిఏ శ్రీగుప్త గారిని కూడా వేదికపై రమ్మని కోరుచున్నాను. బి సావిత్రి శ్రీ గారు కూడా వేదికపైకి రమ్మని కోరుచున్న దీప ప్రజ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ నాగభూషణం గారు, పాస్ట్ ప్రెసిడెంట్ వాకర్స్ క్లబ్ అసోసియేషన్, అన్నయ్య గారిని కూడా రావాల్సిందిగా అంజలిబేన్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను ద్వీప ప్రజల కార్యక్రమంలో. అలానే శక్తి అక్కయ్య, అంజలి అక్కయ్యని కూడా.
అందరికీ నమస్కారం. బ్రహ్మకుమారి సమాజం తరఫున జయశ్రీ చౌదరి గారికి, వీణా దీది గారికి, కుల్దీప్ బైన్ గారికి, మా నూరుద్దీన్ బాయ్కి, మిగిలిన వంశీ రామరాజు గారికి, దైవజ్ఞ శర్మ గారికి, మిగిలిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, మంచి అద్భుతమైన కార్యక్రమం ఈ బ్రహ్మకుమారి తలపెట్టింది. మాకు చాలా అదృష్టం, త్యాగరాయ గాన్ సభ పునీతమైపోయింది. ఇంత ఇట్నా అచ్చా కామ్ కరేసా మన త్యాగరాయ గాన్ సభ.
ఇంకా ఇప్పుడు 8:30 వరకు భగవద్గీత జ్ఞానం ఉంటుంది, ఎవరు వెళ్ళకూడదు. చాలా చక్కటి అక్కయ్య సందేశం ఉంటుంది. మధ్యలో ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రవచనం మధ్యలో అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాను.
ఈ ప్రసంగంలో కుల్దీప్ బహన్ ప్రసంగం అయిన తర్వాత మన నూరుద్దీన్ భాయ్ చేసిన ప్రసంగం వింటే నాకు ఒకటే అనిపించింది, తోటి సోదరుడు లాగా అందరూ ఆలోచిస్తే భారతదేశం ఇంకా ఎన్నో సంవత్సరాలు ముందుకు అభివృద్ధి పదంలోకి వెళ్తుంది అని అనిపించింది. ఆప్ జైసా పూరా లోక్ సోచిన సొసైటీ మే ఆప్ అకేలనే పూరే లోక్ అప్నే లోక్ పూరే వయసు సోచేతో పూరా దునియా కాసే కాచలేయాత అపన్ 120 కరోడ్ ఆద్మీ కిత్నా మిరాకిల్స్ కర్ సక్తే వయ్యే ఆప్కు బోత్ బోత్ ధన్యవాద్ ఆప్కా జో ప్రసంగ విన్నే కే బాద్ బోత్ అచ్చా లగా మేరకు आपको हार्टी कंग्रेचुलेशन बोल रहा हूँ. कभी भी आपका प्रोग्राम कुछ करने कहे तो इधर जागरण गंता पे आप भी लगाइए, हम आपका साथ देंगे बोल के विनम्र से बोल रहे हैं. थैंक यू. तो ना कि अवकाश मा राजश्री सोदरी गार की, लक्ष्मण राव गार की, अंदर की पेर पेर ना कृतज्ञता चुप्तना प्रती ने ब्रह्म कुमारी गारी శాంతి కార్యక్రమంలో మన జ్ఞానం మా త్యాగరాయ గాన్ సభలో ఉంటుంది. వారు డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. అందరూ తప్పకుండా వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.
ధన్యవాదాలు. అయితే ఇప్పుడు అయితే March 1st, 2nd, 3rd రాజయోగ మెడిటేషన్ క్లాసెస్ ఇక్కడే లలిత కళా వేదికలోనే ఉంటాయి. సో రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. 1st, 2nd, 3rd మార్నింగ్ 7 to 8, ఈవినింగ్ 7 to 8 ఉంటుందన్నమాట. సో ఈ కార్యక్రమం ఏదైతే ఇప్పుడు 2 రోజులు ఏర్పాటు చేయడం జరిగిందో చిక్కడపల్లి సెంటర్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ అంటే చిక్కడపల్లి ద్వారా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు మన ముందు వీణా అక్కే గారు మిగతా అంశాన్ని ఉంచుతారు భగవద్గీత మీద. ఓం శాంతి.
ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత జ్ఞాన వారిధి మధ్యలో శ్రీమద్ భగవద్గీత గురించి అన్నయ్య గారు తా ముస్లిం ఇస్లాం ధర్మంలో చెప్పేటువంటి చాలా మంచి మాట చెప్పినారు. మజహబ్ నహి సిఖాత ఆపస్మే బైర్నకర్ణ, కోయి భీ ధర్మ లడ్ మర్నే కే లియే కోయి సందేశా నహి దేతా హై. ఎవరి ధర్మ ప్రతి ఒక్క ధర్మంలో ఉండేదేమంటే మంచి బ్రతుకు ఎలాగుండాలి, మనిషి జీవితం సఫలం ఎలా చేసుకోవాలి, దానికి కావలసిన మార్గదర్శనమే ఉంటుంది. శ్రీమద్ భగవద్గీత సకల మానవ కుల కోటికి అందరికీ చాలా శ్రేష్టమైన అద్భుతమైన సందేశం ఇస్తుంది. ఇంతవరకు 2 స్టెప్స్ విన్నాము, ఒకటి సెల్ఫ్ రియలైజేషన్, ఇంకొకటి గాడ్ రియలైజేషన్. చాలా చాలా విస్తారంగా ఉంది, ఇంకా సమయం దొరికినప్పుడు దాని గురించి విస్తారంగా చింతన చేయగలం. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే భగవద్గీత చదివితే కాదు, దాన్ని జీవితంలో ఒక్క శ్లోకమైనా జీవితంలో వస్తే జీవితం సఫలమైపోతుంది. స్కూల్ లైఫ్లో మాకంతా హిందీ ఒక సబ్జెక్ట్గా ఉండింది, మీకు ఉండొచ్చు అనుకుంటా, కంపల్సరీ 6th నుంచి 50 మార్క్స్ హిందీ కంపల్సరీ అన్నమాట. మాకు అసలు ఇంట్రెస్ట్ ఉండలేదు హిందీలో. 13 మార్క్స్ తీసుకుంటే పాస్, హిందీకి మాత్రమే అది కన్సెషన్ అన్నమాట. 13 మార్క్స్ తీసుకుంటే మీరు పాస్. హిందీ టు కన్నడ ట్రాన్స్లేషన్ చేస్తే 13 మార్క్స్ వచ్చేస్తాయి, ఇంకేది చదివేది లేదు. అలాగే ఉండింది. మా క్లాస్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఏం చెప్పినా ఆ హిందీ అర్థం కాదు అతనికి. ఎందుకంటే మీకు తెలుసు సౌత్ లాంగ్వేజ్లో స్త్రీలింగ పుల్లింగ అని నపూంసకలింగ అని ఒకటి ఉంటుంది, హిందీలో కేవలం స్త్రీలింగం అని పుల్లింగం, కుర్చీ కూడా స్త్రీలింగం అన్నమాట, గాడి అంటే స్త్రీలింగం. అది చాలా కన్ఫ్యూజన్ అనమాట నేర్చుకోవడానికి, అందుకే అది అసలే ఇంట్రెస్ట్ ఉండలేదు. మా హిందీ మాస్టర్ అయితే చాలా స్ట్రాంగ్, కోపం అతనికి. ఆ అబ్బాయి ఏం చేసినా ఒక అక్షరము అర్థం కాదు, అయి రాసేకి రాదు హిందీలో. ఒకరోజు చాలా కోపంతో తిట్టినారు, ఏం చెప్పినా అర్థం కాదురా నీకు, ఆ పుస్తకం బాగా నానబెట్టి దాన్ని తాగేసేయాలి. నెక్స్ట్ డే క్లాస్కి వచ్చినాము యాజ్ యూజువల్, టెక్స్ట్ పుస్తకమే ఉన్నాడు. ఆయన దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే కదా, ఎక్కడ పోయిందిరా అంటే నిన్న చెప్పినారు కదా సార్ మీరు, నేను తాగేసినానన్నాడు. ఇది జరిగింది యాక్చువల్లీ. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో సంవత్సరాలైంది శ్రీమద్ భగవద్గీత చదువుతున్నాం, పూజ చేస్తున్నాం, అయినా భగవద్గీతలో ఉండేటువంటి మంచి రత్నాలు, ఇలాంటి శ్రేష్ఠమైన జ్ఞానం మా జీవితంలో ఎందుకు రాలేదు, ఎందుకు దాని గురించి చింతన చేయలేదు ఎప్పుడు, ఎందుకు దాని గురించి విచారం చేయలేదు. ఇది చూడండి, చాలా శ్రేష్టమైన ఊర్ధ్వములో అధశాఖం అశ్వత్థం ప్రాపురవ్యయం చందాంసి యస్య పరణాని యస్తం వేద సవేదవిత్. పైకి ఇక్కడ పక్కన చూపించిన చూడండి చిన్న వృక్షం, దీని బీజం పైన ఉంది, కింద వృక్షం ఉంది. దీని గురించి భగవంతుడు చెప్తాడు, బీజం మా విద్ధి పార్థ సనాతన, నేను బీజం ఉన్నాను, ఇది ఒక వృక్షము. ఈ వృక్షం తెలుసుకున్న వారు అంత అన్ని వేదాలని తెలుసుకుంటారు అంటాడు. ఈ మానవ వంశ వృక్షం అనేది ఎలాగ మొదలైంది, ఎలాగ పెరిగింది, ఎలాగ పరివర్తన అవుతుంది అనేది ఎవరికి తెలియదు అన్నమాట. దీని గురించి తెలుసుకోవాలంటే ఈ శ్లోకం తప్పకుండా తెలుసుకోవాలి. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్తి లోకం విశంతి ఏవం త్రైధర్మా మను ప్రపన్న గతాగతం కామకామాల భంతే. మనిషి తన కర్మముతో శ్రేష్ఠ కర్మం చేస్తే పుణ్యం సంపాదిస్తాడు. పుణ్యం సంపాదించినప్పుడు పుణ్యలోకం అంటే స్వర్గలోకానికి వెళ్తాడు, లేదా మంచి కర్మం చేయలేదంటే మృత్యులోకంలోనే ఉంటాడు. పుణ్యలోకానికి వెళ్ళినా పుణ్యము క్షీణించినప్పుడు, పుణ్యం తక్కువ అయినప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాడు? మృత్యులోకంలో వచ్చేస్తాడు. ఇది చాలా శ్రేష్ఠమైన, ఎందుకంటే మనిషి ప్రపంచం అనేది ఒక కర్మ ప్రధాన దునియాకైతే ప్రపంచం అనేది కర్మ ప్రధానమైనది. కర్మణ్యే మాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మని. కర్మం చేసేది నీ అధికారం, కర్మ ఫలం గురించి చింతన చేసేది, విచారం చేసేది నీ అధికారం కాదు. కర్మం చేసేటప్పుడు మంచి స్థితిలో మంచి స్మృతిలో ఉంటే శ్రేష్ఠ కర్మ ఫలం కూడా శ్రేష్టంగానే ఉంటుంది. జైసాకరం వేస ఫల్. చూడండి, కర్మం చేసేటప్పుడు సరిగా అటెన్షన్ పెట్టుకోక ఫలం అనుభవించేటప్పుడు ఇలా ఉండింటే బాగుండేది, అలా ఉండింటే బాగుండేది అని అనుకుంటే చేసేటప్పుడు ఎందుకు ముందు శ్రీమద్ భగవద్గీతలో చెప్పే ఈ చాలా విశిష్టమైన శ్లోకం, మన్మనాభవ మద్భక్తు మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవ ఆత్మాన మత్పరాయణ. నన్నే జ్ఞాపకం చేయి, నా మనస్సు నీ మనస్సు నా మీద పెట్టుకో, నన్ను పూజించు, నన్ను నా నమస్కారం చేయి, ఇలా నన్ను ఆశ్రయించి నా మీద మనస్సు నిలిపిన నన్ను పొందుతావు. అంటే యథార్థంగా పరమాత్మని తెలుసుకుంటే మాత్రమే పరమాత్మని దగ్గర వెళ్ళడానికి అవుతుంది. ఇంకా శ్రీమద్ భగవద్గీత చాలా చక్కగా ఏం చెప్తుందంటే, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమాత్మవాన్. నిన్న కూడా నేను ఏం చెప్పినానంటే, శ్రీమద్ భగవద్గీత చిన్నప్పటి నుంచి గీతా సారం అనేది చెప్పేస్తే అందరికి, జోహువా అచ్చా హువా, జో హు రహా హే అచ్చా హు రహా హే, జో హునే వాలా హే ఓ భీ అచ్చా హీ హుగా. ఈ ప్రపంచము భగవంతుని రచన, హీఈస్ ద క్రియేటర్. ఆయన చేసినటువంటి ఈ ప్రపంచం అనే నాటకం, దీంట్లో ఏది అకల్యాణకారి అనేది లేదు. అలా కనిపిస్తుంది, అయితే సరిగా చూస్తే సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఏమి జరిగిందో మంచిదానికే జరిగిందని. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మన జీవితంలో ఇప్పుడు కుల్దీప్ బెంజి కూడా చెప్పినారు, వేరే వాళ్ళకి దోషం ఇస్తాము, అయితే మనలో ఉండేటువంటి కామ క్రోధాలు అహంకారము జీవితానికి దుఃఖము అశాంతి ఇచ్చేస్తాయి. అందువలన భగవంతుడు ఏమంటా అంటే, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో. ద్వంద్వ మనోభావం వద్దు. మంచి కర్మం చేసినా ఒకరికి ఎవరికో అనుకుంటారు ఒక 5000 ఇచ్చేస్తానని, 5000 ఇచ్చేస్తానని అనుకుంటారు 10000 ఇచ్చేస్తారు, నోట్ అలాగే వెళ్ళిపోతుంది. అరే ఎందుకు ఇచ్చేసినాను, 5000 మిగిలించింటే బాగుండేది, ఇచ్చిన తర్వాత మరి ద్వంద్వం. ఇచ్చినారంటే ఇచ్చేసినారు, మరి దాని గురించి చింతన చేసి విచారం చేస్తే ఏది ప్రయోజనం ఉండదు. అందువల్ల భగవంతుడు ఏమంటా అంటే, నిర్ద్వంద్వ మనస్థితి కావాలి. ప్రతి చిన్న చిన్న దాంట్లో ద్వంద్వం వస్తుంది, అవదానికి కాదా చెప్పండి. దాని నుంచి బయటికి రావాలంటే ఏం చెయ్యాలి? ఈ శ్లోకం నాకు చాలా ఇష్టం మీకు అనుకుంటాను. జే యేసుదాస్ అని విన్నారు మీరు, చాలా మంచి భగవద్గీత ఇంత బాగా పాడినారు అంటే ఎవరికైనా కానీ అది పాట మాదిరిగా అర్థం చేసుకో. ఆయన స్వరములు దీన్ని వినాలి. మయ్యా విశ్వమనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతే తేమే యుక్త తమ్మమత. అంటే మయ్యా విశ్వమనో ఏమాం, నా మీద మనసు నిలిసి నిత్య పరమశ్రద్ధతో నన్ను ఉపాసన చేస్తే నా దగ్గరికి వస్తావు. చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకాలు చాలా మంచిగా ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకం మీరు ఎస్పెషలీ ఒక్క శ్లోకమైనా బాగా జీవితంలో ఆచరణలో వచ్చేస్తే ఇంకేది వద్దు, ఏది అర్థం కాదు వదిలిపెట్టేసేయండి. ఒకటి అది ఏది, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఎల్ఐసి వాళ్ళు లాస్ట్ ఫోర్త్ లైన్ తీసుకున్నారు, యోగక్షేమం వహామ్యహం, మీ యోగక్షేమాన్ని నేను తీసుకుంటానని. ఎవరు చూసుకోరండి, మా యోగక్షేమం మనమే చూసుకోవాలి, లేదా భగవంతుడు మాత్రమే. దానికి ఏమంటాడంటే ఈ శ్లోకం చూడండి, యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. శరీరం వదిలేటప్పుడు యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం, ఈ శరీరాన్ని వదిలేటప్పుడు ఎలాంటి స్థితి ఉండాలి, ఎలాంటి స్మృతిలో ఉంటావో అలాంటిదే నీకు జన్మము దొరుకుతుంది. ఎంత మంచి మాట. ఎన్నోసారి ఏమవుతుందంటే జీవితం అంతా మంచి పని చేసింటాము, శరీరం వదిలేటప్పుడు ఏందో పిచ్చిగా అయిపోతుంది, ఏందేందో మాట్లాడతాము, సరిగా గుర్తుండదు. చూడండి, జీవితం అంతా మంచి పని చేసినా లాస్ట్ మూమెంట్లో అలా కావాలంటే కూడా దానికి ఒక కర్మబంధనం, కర్మ సంబంధం ఉంటుంది. అందువల్ల చాలా ఇంపార్టెంట్ ఏమంటే ప్రతిరోజు భగవంతుని దగ్గర ఈ మాట తప్పకుండా చెప్పాలి, నేను శరీరం వదిలేటప్పుడు నీ స్మృతిలో ఉండాలని అనుకుంటాను, నువ్వే నా జతకు ఉండాలి. ఆ సంకల్పం చేస్తే ఎప్పుడు కూడా అది అలాగే వేస్ట్గా పోదన్నమాట. అందుకే ఎం ఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి స్థితి, అలాంటి జన్మం అన్నమాట. చాలా మంది ఏమంటారు, హిందూ సంస్కృతిలో ఏంది అంటే పాపం చేస్తే ఏమవుతారు, ఏదో పశు పక్షి ప్రాణి జన్మం తీసుకుంటారు. కొంచెం ప్రాక్టికల్గా చింతన చేస్తే పాపం చేసిన వాళ్ళంతా పశుపక్షి జన్మం తీసుకునేది నిజంగా సత్యమై ఉంటే ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా మనిషి ఉండరు. అవునా కదా చెప్పండి, అవునా కదా. పాపం చేసిన వాళ్ళంతా పశుపక్షులు అయ్యేది ఖచ్చితంగా నిజంగా సత్యంగా అయితే ఎవరు కూడా ఒక్కరు కూడా మనిషి ఉండరు. ఎందుకంటే పాపము చేయని వాళ్ళు ఎవరు లేరు. ఇట్ ఇస్ అ విషస్ సైకిల్. మీరు అనుకుంటారు నేను నేరంగా పోతున్నాను, ఏది చేయను, ఏదో విషస్ సైకిల్లో మీరు కూడా పడి ఉంటారు. అక్కడ మీది కూడా తప్పకుండా ఏదైనా పాపకర్మం అయిపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రపంచంలో మనుషులు ఎక్కువ ఉన్నారా పశుపక్షులు ఎక్కువ ఉన్నారా చెప్పండి, ఎవరు ఎక్కువ ఉన్నారు? అందువల్ల ఏ కర్మమైనా చేయండి మీరు, మనిషి జన్మం ఖచ్చితం. మనిషి జీవితంలో ఎలాంటి జీవితము, ఎలాంటి జన్మము ఉండాలా అనేది మా చేతిలో ఉంది. యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. మీ అదృష్టాన్ని, భవిష్యాన్ని రూపించుకునేదానికి నువ్వే కారణం. వేరే వాళ్ళకి ఎవరు ఎప్పుడు ఎక్స్క్యూజ్గా చెప్పొద్దండి. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరచ మై అర్పిత మనోబుద్ధిర్ మాం మామే వైశ్యసి అసంశయం. అందువలన ఎప్పుడూ నన్ను జ్ఞాపకం చేస్తుండు. ఎప్పుడు నన్ను జ్ఞాపకం చేసేది అనేది అంటే నారద మాదిరిగా కాదు, మీకు తెలుసు కదా. ఒకసారి నారద నారాయణ దగ్గర వెళ్తాడు, నారాయణ ఒక పట్టి చూస్తూ ఉంటాడు. ఏం చూస్తున్నావంటే నా మంచి భక్త ఎవరని చూస్తున్నాను అంటాడు. నా తప్ప ఇంకా ఎవరుంటారు, నేనే గొప్ప భక్త నీకు అంటాడు. అలా కాదు చూడు, ఇక్కడ ఒక కిసాన్ ఉన్నాడు, ఏమంటారు తెలుగులో రైతుడు. అది ఎలా అవుతుంది, అలా అయితే చూసుకురా పో అని పంపిస్తాడు. పోయి చూస్తాడు ఆ రైతుడు ఏం చేస్తాడు, పొద్దున లేచి భగవంతుడా నీ స్మృతితో పొలానికి వెళ్తున్నాను, నీ స్మృతిలో నువ్వు ఇచ్చినటువంటి పని చేస్తాను అని అనుకుంటాడు. పగలంతా బాగా పరిశ్రమం చేస్తాడు, సాయంత్రం వస్తాడు, ధన్యవాదాలు ఈ రోజు మంచి పని చేసే బుద్ధి ఇచ్చినావని అంటాడు, పడుకునేస్తాడు. అంతే, రెండుసార్లు మాత్రమే తలుస్తాడు. వాపస్ వచ్చి ఏమంటాడు నారదు అంటే, ఏం నారాయణ, నువ్వు ఆ భక్తుడు రెండేసారి నిన్ను జ్ఞాపకం చేసేది, నేనైతే ఎప్పుడు చూసినా నారాయణ 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 అంటున్నాను. అయితే ఒక ఎగ్జామ్ నీకు ఏంటంటే, చిన్న గిన్నెలో నూనె ఇస్తాను, ఈ నూనె ఒక్క కూడా కిందికి పడకూడదు, అలా నువ్వు ప్రదక్షిణ చేసుకొని రా, విష్ణు ప్రదక్షిణ చూస్తాను, చేసుకొని వస్తాడు. అప్పుడు నారాయణ ఏం అడుగుతాడంటే, ఎన్నిసారి నారాయణ నారాయణ అన్నావు అని అడుగుతాడు. అది ఎలా అవుతుంది, నూనె చూడాలనా నిన్నే తలుపు చేయాలనా అంటాడు. అది అది ఎలా అవుతుంది, రెండు చేయాలంటే ఎలా అవుతుంది, నూనె పడిపోతే మరి నారాయణ అనేటప్పుడు పడిపోతే నేనేం చేయాలి అంటాడు. అదే నీకు ఆ భక్తు నీకు ఉండేటువంటి డిఫరెన్స్ అంటాడు. అతను పని చేస్తున్నాడు, అయినా నన్నే గుర్తుపెట్టుకున్నాడు. ప్రతి పనికి నేనే కారణం అనుకుంటున్నాడు, కర్మయోగంతో ఉన్నాడు. నువ్వైతే పని లేక నారాయణ నారాయణ అంటున్నావు. అందువల్ల మన జీవితంలో భగవద్గీత మాకు కర్మయోగం నేర్పిస్తుంది. యోగః కర్మసు కౌశలం, సుకర్మం చేసేటువంటి కుశలత యోగం అన్నమాట. ఏ పని అయినా చేయండి. కర్ణాటకలో ఒక మంచి ఇంజనీర్ అయిపోయినారు, సర్ ఎం విశ్వేశ్వరయ్య, మీకు తెలుసు. ఆయన చాలా మంచి మాట ఏం రాస్తారంటే, మీరు పెద్ద పని చేసినారా చిన్న పని చేసినారా అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు చేసేటువంటి పని వేరే వాళ్ళ కంటే ఎలా స్పెషల్ గా చేసినారు దాన్ని బట్టి నీకు నెక్స్ట్ ఛాన్స్ దొరుకుతుంది. మీకు ఉత్త ఏదో సర్కిల్ క్లీన్ చేసే ఒక చిన్నది ఏదో సర్కిల్ కట్టే చిన్న పని దొరుకుతుంది అనుకోండి, వేరే వాళ్ళ కంటే మీరు ఎలాగ స్పెషల్ గా ఆ సర్కిల్ కడతారు దానిపైన మీకు నెక్స్ట్ ఛాన్సెస్ దొరుకుతుంది. ఇది ఆయన చెప్పిన స్పెషల్ మాట. అవును, జీవితంలో చేసే పని పెద్దది చిన్నది ఉండదు, అది ఎలా చేస్తున్నాము ఏ భావంతో చేస్తాం. అందువల్ల కర్మం, ప్రతి ఒక్క కర్మము భగవంతుడు ఇచ్చినటువంటి కర్మం అని తెలుసుకుని, ప్రతి కర్మం చేసేటప్పుడు భగవంతుడు నా జతకున్నాడనే స్మృతి పెట్టుకుని, ఏ కర్మం కూడా వికర్మం కాకూడదు, పాపకర్మం కాకూడదు, అలా అటెన్షన్ ఉంటే చేసిన కర్మం ఏమైపోతుంది, సుకర్మ, శ్రేష్ఠ కర్మ. అప్పుడు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధి పరతస్తు సహ. ఏమనుకుంటామంటే చూడండి, ఇంద్రియాలు కాళ్ళ నొప్పి చేతుల నొప్పి చాలా కష్టమండి. అయితే ఇంద్రియాల కంటే పెద్దది ఏది, ఏది, మనస్సు. మనస్సు కంటే బుద్ధి, మనస్సు కంటే నేను, దానికంటే పెద్దది నేను ఆత్మ. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూసి ఉండొచ్చు, మాకు వాట్సాప్లో ఒక క్లిప్పింగ్ వచ్చింది. ఇండియాదే ఏదో ఒక సిటీ అనుకుంటాను, వన్ వే ట్రాఫిక్ ఉండింది. ఒక తల్లి చిన్న పాప తీసుకుని బేకరీకి పోయింది ఏదో కొనాలా అని. అక్కడ కొంట ఉంది, ఆ పాప ఒక బాల్ పెట్టుకుని పోయింది అనమాట, చేతిలో బాల్ ఉండింది. ఆ బాల్ పడిపోయింది, ట్రాఫిక్ క్లోజ్ ఉంది కాబట్టి ఏది ఒక గాడి కనపడదు, బాల్ రస్తలు పోయింది, తీసుకోవడానికి పాప వెళ్ళిపోయింది. పాప రస్తలు పోయినప్పుడు ట్రాఫిక్ ఓపెన్ అయిపోయింది, అన్ని వెహికల్స్ వచ్చేసినాయి. ఆ పాప ఒక కార్ కింద వెళ్ళిపోయింది, చిన్న పాప, 3.5 ఇయర్స్ పాప. కార్ కింద పాప ఉంది. ఈ తల్లి ఒక 40-42 కేజీ. ఇప్పుడు అందరూ తెలుసు మీకు, ఇప్పుడు అమ్మాయిలు ఎలా డయట్ చేసుకుంటూ ఉంటారు, ఎలా ఉంటారు మీకు తెలుసు. అక్కడి నుంచి చూసింది, నా పాప కార్ కింద వచ్చేసింది, పరిగెత్తుకుని వచ్చింది. లోపల ఆయన బ్రేక్ వేసినాడు, కార్ బ్రేక్ వేసినాడు, అయితే జామ్ అయిపోయింది కార్. సడన్లీ బ్రేక్ వేసినప్పుడు విండోస్ లోక్ అంతా లాక్ అయిపోయింది, తీసుకు రాదు, అతనికి కూడా రాదు. ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా, తల్లి పెద్ద కార్ కూడా మర్చిపోయినా నేను, ఆయన వేసినాడు కార్, ఈ అంత వాట్సాప్లో వచ్చింది ఎన్ని కేజీస్ ఉంది అని, మొత్తం కార్ ఎత్తింది చూడండి. ఆమె వెయిట్ ఓన్లీ 42 కేజీస్. ఆమె ఆ పెద్ద కార్ ఎంత ఉండొచ్చు చెప్పండి, ఏదో మర్సిడీస్ బెంజ్ అనుకుంటాను నేను, మర్సిడీస్ కార్ అది. అది ఎత్తింది, మొత్తం ఎత్తింది ఎంతవరకు తెలుసా, అంగడి అతను వచ్చి ఆ అమ్మాయిని బయటికి తీసేంత వరకు కార్ని పట్టుకుంది ఆమె. ఎలా వచ్చింది శక్తి, ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ దగ్గర అలాంటి శక్తి లేదండి, ఆ అమ్మ అంత ఎంత వీక్గా ఉంది, ఉత్త 5 కేజీ బ్యాగ్ కూడా ఎత్తలేదు ఆ అమ్మాయి. అయితే అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, మనస్సు స్ట్రాంగ్, నా పాపను ఎలాగైనా బ్రతికించుకోవాలి తీసుకోవాలి అనే ఒక ఎయిమ్తో ఎత్తేసింది. అలాంటి సంకల్పం జీవితంలో, కామక్రోధం చేసేటప్పుడు, అహంకారం చేసేటప్పుడు ఇలాంటి గట్టి సంకల్పం వస్తే కాదా వదిలిపెట్టేది అవుతుందా లేదా చెప్పండి, అవుతుందా లేదా? అందువల్లనే భగవంతుడు చెప్పేది, త్రివిధం నరక సేదం ద్వారం నాశనమాత్మనం కామక్రోధ తథా లోభ ఏతత్రయం త్యజేత్. ఇవన్నీ త్యాగం చేయాలి, ఇవే నరకానికి ద్వారం. అందువల్ల ఏం చేయాలండి, వద్దన్నా చూసేస్తాను, వద్దన్నా మాట్లాడేస్తాను. మీరు వద్దన్నా మీరు మాట్లాడరు, మీ మనస్సులో ఉంటే మాత్రమే మాటల్లో వస్తాయి. ముందు మనస్సు సరిపోతే అన్ని సరిపోతుంది. మన ఏవం మనుష్యాణం కారణం బంధమోక్షయం. అందువల్ల లాస్ట్ చెప్పి నేను హో టైం ఉంది కదా, 8:30 వరకు కూర్చుంటారా? భగవద్గీత 18th చాప్టర్ లో ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరమ్మయ, అతి గోపినీయ జ్ఞానం నేను చెప్పేసినాను. అది చెప్పిన తర్వాత లాస్ట్ ఏమంటాడు తెలుసా? యథేచ్ఛసి తథాకురు, నీకెలా అనిపిస్తుందో అలా చేసుకో. దిస్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్ ఆఫ్ గాడ్. నో జడ్జ్మెంటల్, నువ్వు ఇలాగే చేయాలని చెప్పలేదు, ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే చెడు. 16వ అధ్యాయం దేవాసుర సంపద విభాగ యోగం ఉంది. అభయం, సత్వ సంశుద్ధి, దేవత అంటే ఎవరు, అసుర అంటే ఎవరని చెప్పినాడు. అన్ని గుణాలను చెప్పిన తర్వాత నువ్వు దేవత కావాలన్నా అసురు కావాలన్నా నీకు వదిలినా, ఏమైనా చేసుకో. ఏం కావాలి? దేవతలాగా కావాలన్నా లేదా ఎలా ఉన్నానో అదే సరేలేండి అంటారా? శ్రీమద్భగవద్గీత యోగశాస్త్రం, యుద్ధశాస్త్రం కాదండి. రష్యా వాళ్ళు శ్రీమద్భగవద్గీత హింస ప్రచోదన చేస్తుందని దాన్ని బ్యాన్ చేసినారు 3 సంవత్సరాల కింద. తర్వాత ఇండియన్ ఏజెన్సీ వాళ్ళంతా పోయి కోర్టులో ఇది హింస ప్రచోదక కాదు, ఇట్ ఈస్ నాన్ వైలెంట్ అని ప్రూవ్ చేసినారు. తర్వాత బ్యాన్ తీసేసినారు. ఇప్పుడు రష్యాలో అలో ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఇంకో భగవద్గీతలో 700 శ్లోకాస్లో ఎక్కడో ఒక 2-3 దగ్గర యుద్ధం చేయి, యుద్ధం చేయి అనే మాట వస్తుంది తప్ప వీళ్ళందరినీ సంపేసే, పాండవుల్ని సంపేసే అలాంటి శబ్దాలు ఎక్కడ రావండి, ఎక్కడ రాదు. యుద్ధం చేయని వస్తుంది. యుద్ధం చేయంటే ఎలాంటి యుద్ధం? లోపల రోజు యుద్ధం కాదా? మంచి గుణాలు, చెడు గుణాలు, చెయ్యాలా చెయ్యకూడదు. అందులో ఒక రిక్వెస్ట్ ఏం తెలుసా, మీ ఇంట్లో కూడా శాంతి సమాధానం ఉండాలా అంటే ఎవరిపైనా ఏది మీరు ఇలాగే చెయ్యాలా అని కంపల్షన్ చేయొద్దండి. మంచి మార్గం ఏది అనేది శాంతంగా వాళ్ళకి చెప్తే నిదానంగా వాళ్ళే ఆ మార్గంలో వెళ్తారండి. అందుకే నాన్ జడ్జ్మెంటల్ అంటాం. నాన్ జడ్జ్మెంటల్ గా ఉండేది చాలా కష్టమండి. అలవాటైపోయింది, ఈ సామాన్ ఇక్కడ ఎందుకు పెట్టినావు, ఇక్కడ పెట్టు, ఇక్కడ కూర్చో, సీద కూర్చో, అలా కూర్చోకూడదు, ఇలా కూర్చోకూడదు, అది చెప్పి చెప్పి అలవాటైపోయింది మాకు. ఊరికే ఉండలేము, దాంతోనే అశాంతి అవుతుంది అన్నమాట. అందువలన ఇంద్రియం పైన, ఇంద్రియాల పైన విజయం పొందాలంటే మనస్సు ముందు సరిగా ఉండాలి. మనస్సు సరిగా ఉండాలంటే బుద్ధి డివైన్ ఇంటలెక్ట్ గా మార్చుకోవాలి. అది ఎప్పుడవుతుందంటే ఆత్మశక్తి పెంచుకున్నప్పుడు. ఆత్మశక్తి పెంచుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ అవుతుంది. ఆత్మశక్తి ఎక్కువ కావాలంటే పరమాత్మ స్మృతిలో ఉండాలి. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఉసి ఈశ్వర్ కే శరణ్ మే ఆ జావో, ఉసే హీ జీవన్ మే పరమ శాంతి కో ప్రాప్త్ కర్ సకోగే. ఉసి ఈశ్వర్ కే శరణ్ మే ఆ జావో, ఆ ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు అన్నీ ఒక శ్లోకం చెప్పిదాన్ని. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్చున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ. అందువల్ల జీవితం అనేది చాలా సుమధురమైన సంగీతం. ఈ సంగీతాన్ని ఆస్వాదించాలంటే, సంగీతాన్ని ఆస్వాదించాలంటే మనస్సు శాంతంగా ఉండాలి. ఇక్కడ ఏదో సంగీత కార్యక్రమం జరుగుతూ ఉంది, మీ మనస్సులో అశాంతి ఉందంటే ఏం అరుస్తున్నారు ఊరికే అనిపిస్తుంది, అవునా కాదా చెప్పండి? వాళ్ళు చాలా మంచి పాఠం పాడుతున్నా మీకు అది అర్థం కాదు, సంతోషం రాదు, ఎందుకంటే మనస్సు అశాంతిగా ఉందన్నమాట. అలాగే ప్రపంచంలో, ప్రకృతిలో సౌందర్యం ఉంది, అయితే చూసేవాళ్ళ దృష్టికోణం సరిగా లేకపోతే ఆ ప్రకృతి సుందరంగా కనపడదు. అందువలన దృష్టిలో మార్పు రావాలి, అప్పుడు సృష్టిలో మార్పు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దృష్టిలో మార్పు రావాలంటే సంకల్పములో, శక్తిశాలి సంకల్పములో, స్మృతిలో మార్పు రావాలి. శ్రీమద్ భగవద్గీత ఏ మనిషి చెప్పింది కాదండి, ఏ మనిషి ఇలాంటి మాట చెప్పలేరు. భగవద్గీత చెప్పింది స్వయం భగవంతుడు, దేహధారి కాదు. ఏదో ఒక చిన్న కన్ఫ్యూజన్తో దేహధారి అనుకున్నాము, అయితే స్పష్టంగా భగవంతుడు తన పరిచయం, కవిం పురాణం అనుశాసితారం మనోరణ్యాంసం అనుస్మరిత్య సర్వస్య దాతారామ చింత్య రూపం ఆదిత్యవర్ణం తమసహ పరస్త. తన పరిచయం ఎంత బాగా చెప్పినారండి, కవిం నేను సర్వజ్ఞుడు, పురాణం నేను సనాతనుడు, అనుశాసితారాం అంత అనుశాసనం చేసేవాడు నేను, అడ్మినిస్ట్రేషన్ చేసేవాడు, సర్వస్యదాతారాం అందరికీ ఇచ్చేవాడు నేను, అచింత్య రూపం చింతన చేసేటువంటి చింత లేనివాడు నేను, ఆదిత్యవర్ణం సూర్యులాగా ప్రకాశ స్వరూపుడు నేను, తమసహ పరస్తాత్ అంధకారం లేని ప్రపంచంలో ఉంటాను, నా దగ్గర అంధకారం లేదు. సాకార ప్రపంచంలో ఉన్నాము, మనిషి శరీరంలో ఉన్నాము, మనుషులు మేము. సంబంధం గురించి చెప్తాడండి ఎంత బాగా, పితాహమస్స జగతో మాతా దాత పితామహ వేద్యం పవిత్రం ఓంకార రిక్సామయజురేవచ, నేను పితా, పితామహ, మాతా, దాత అన్ని సంబంధం. పితాసి లోకస్య చరాచరస్య తమస్య పూజ్యశ్చ గురుర్గరియాన్, ఎంత బాగా చిన్న 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 పిల్లలకు చెప్పినట్టు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు చాలా కఠినమైన సంస్కృతం, అది అంత ఈజీగా అర్థం కాదు ఎవరికి. అయితే శ్రీమద్ భగవద్గీత చాలా సరళమైన సంస్కృతం. మోస్ట్లీ సౌత్ లాంగ్వేజ్ వాళ్ళకు భగవద్గీత అర్థం చేసుకునేది ఏది కష్టం కాదు, ఎందుకంటే మా మాటల్లోనే సంస్కృత శబ్దాలే ఉంటాయి, కొంచెం అవతల యువతల చేసుకుని మాట్లాడుతూ ఉంటాం, బేస్డ్ ఆన్ సంస్కృత్. అందువల్ల మీకు తెలుసు, చిన్నప్పుడు మా నానమ్మ చెప్పేది ఏమంటే, ప్రతిరోజు ఒక 10 శ్లోకాలు చెప్తే నోరు బాగా తిరుగుతుంది, అపభ్రంశం కాదు, మరి శ్లోకాలు ఉచ్చారణ చేస్తే ఇంట్లో ఒక మంచి వాతావరణం, డివైన్ అట్మాస్ఫియర్ అవుతుంది. అందుకే చెప్పండి చెప్పండి, సాయంత్రం శ్లోకాలు చెప్పకపోతే అన్నం పెట్టమని చెప్పేది. నిజంగా 10 శ్లోకాలు చెప్తేనే అన్నం పెట్టేది, లేదంటే లేదు పోయి అలా పడుకోండి అని. నో కన్సిషన్, లేదు అలా అయింది ఇలాగైంది, ఎవరు వినేవాళ్ళు లేదండి. అది మంచి భాగ్యం, అలాంటి అట్మాస్ఫియర్ మాకు దొరికింది. ఇప్పుడు శ్లోకాలు వినాలన్నా పొద్దున్న లేచి సుబ్బలక్ష్మి గారు వచ్చేస్తారండి మీ ఇంటికి టీవీ మాధ్యమంతో, మీరు చెప్పరు, ఏసి పెట్టేస్తారు, వింటూ కూర్చోండి కావాల్సిన వాళ్ళు అంతే. సో ఉత్త శ్లోకాలు పలికితే, పఠనం చేస్తే పనికిరాదు. ఆ సమయం సఫలమైంది, ఏది పాపం చేయలేదు, ఎవరికి తిట్టలేదు, అది మాత్రం సఫలం. తప్ప ఏమైనా జీవితంలో రావాలంటే ఏదైనా ఎక్కడి నుంచైనా మొదలు చేయండి, స్టార్ట్. రేపు చేస్తాను, మర్నాడు చేస్తాను, ఇంకొక రోజు చేస్తాను. మీకు తెలుసు కదా మహాభారత ఒక ప్రసంగం, ఒకసారి ఒక బ్రాహ్మణుడు ధర్మరాజు దగ్గర వస్తాడు. ఏందో పాపం బీదవాడు, ఏమైనా ఇస్తాడు మహారాజు అని వస్తే, ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను రాజ్య కార్యంలో, రేపు రా అంటాడు ధర్మరాజుడు. వెళ్తూ ఉంటాడు, మధ్యలో భీమ కలుస్తాడు. భీముడు, ఎందుకు ఖాళీ చేతులు వస్తున్నావు, ఏమి ఇవ్వలేదా అన్న అంటాడు. లేదు లేదు, మా అన్న మీ అన్న ఏమన్నా అంటే రేపు రమ్మని చెప్పినాడు, ఇక్కడే ఉండమని చెప్పి బాగా పోయి నగారి తీసుకువచ్చి కొడతాడు. బాగా నగారి కొడితే ఏమంటా అంటే, మా అన్నయ్య ధర్మరాజు గారు 24 అవర్స్ అంటే 24 గంట మృత్యు పైన జీవితం పొందినారు అని కొడతాడు. అది విని బయటికి వస్తాడు ధర్మరాజు. మా ఏమైంది ఎందుకు అంటే, నువ్వు రేపు రమ్మని పంపించినావు కదా బీద బా బ్రాహ్మణ్ణి, అంటే రేపంత వరకు నువ్వు ఉంటావు అనేది గ్యారంటీ కదా నీకు అంటాడు. ఎంత మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చినారనమాట. రేపు అనేది అనిశ్చితం, ఇట్ ఈస్ అ హోప్ ఫార్ ద లైఫ్. రేపు ఉందని ఈరోజు సంతోషంగా చేస్తున్నామండి. రేపు ఉదయం అవుతుందని ఇడ్లీ పిండి చేసి పెట్టింటాం, దోశ పిండి చేసి పెట్టింటాం. అయితే పొద్దున ఉదయం నేను ఉంటానా లేదా అనేది ఇది గ్యారంటీ లేదండి. అందువల్ల శుభస్య శుభస్య శీఘ్రం, మంచి కార్యం ఎప్పుడు ఇప్పుడే చేయాలి. అందుకే అక్కయ్యలు నిన్న నుంచి అనౌన్స్ చేస్తున్నారు, ఇదే త్యాగరాజు గాన సభ లలిత కళావేదికలో మర్నాడు నుంచి, రేపు కాదు మర్నాడు నుంచి, 1st, 2nd, 3rd అంటే మర్నాడు తర్వాత 3 రోజులు శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు నేర్పించినటువంటి రాజయోగం, దేని గురించి నిన్న కూడా విన్నాను, సమత్వం యోగ ఉచ్యతే, కీపింగ్ ద బ్యాలెన్స్ ఈస్ యోగ. అది ఎలా ఉంటుంది, ఎలా సమత్వం మెయింటైన్ చేసుకోవాలి, దానికోసం ఏంటి నేర్చుకోవాలి అని చాలా సహజంగా చక్కగా సరళమైన భాషలో బ్రహ్మకుమారి సంస్థలో నేర్పిస్తారు. శ్రీమద్ భగవద్గీత నిన్న కూడా నేను మా దాది ఎగ్జాంపుల్ ఇచ్చినాను. భగవద్గీత గురించి చెప్పేవాళ్ళు వేలు కొద్ది మంది మీకు దొరుకుతారండి ప్రపంచంలో. అయితే భగవద్గీతలో చెప్పినట్టు నడుచుకునే వాళ్ళు ఎవరు నా చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా చూడాలా అంటే నేను చాలా సంతోషంగా చెప్తాను, మా సంస్థలో మా దాది మా ఏమున్నారు పెద్దలు, వాళ్ళ జీవితం అంటే చల్తా ఫిర్తా భగవద్గీత. భగవద్గీత చూడాలంటే వాళ్ళని ఒకసారి చూస్తే వాళ్ళ జీవితం 100% భగవద్గీత జ్ఞానం యొక్క ఎగ్జాంపుల్ శాంపుల్ గా ఉంది. అందువల్ల ఎలా చేస్తామో అనే ప్రశ్న వద్దు, చాలా సహజంగా భగవద్గీత మా జీవితంలో తీసుకోవడానికి భగవంతుడు వర్తమాన ప్రపంచంలో అవతరణం చేసి మాకు మార్గదర్శనం చేస్తున్నారు. అది ఎలా అనేది తెలుసుకోండి అని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం. వస్తారా? 2 రోజులు నేను మీకు ఏదో నాకు భగవంతుడు నేర్పించింది చెప్పినాను. మా భారతీయ సంస్కృతిలో గురుదక్షిణ అని ఇస్తారు, తెలుసా? విన్నారా? మీరు నాకు గురుదక్షిణ ఇవ్వగలరా? ఇస్తారా? హైదరాబాద్ వాళ్ళు చూస్తాను ఇస్తారా లేదా అని. గురుదక్షిణ ఇస్తారా? నేను అడిగితే ఇస్తారా? చేతులు పైకి రాని చూస్తా, ఇస్తారా లేదా? మరీ వద్దు కాదు అని చెప్పొద్దండి. చిన్న గురుదక్షిణ, పరుసు చూడొద్దండి, మీ డబ్బు వద్దు. మర్నాడు నుంచి 3 రోజులు, రోజు 1 గంట సమయం ఇస్తే అదే నా గురుదక్షిణ. ఇస్తారా చెప్పండి? ఇప్పుడు ఇస్తారా? అందువల్ల భగవంతుడు సద్గురు, అతను నేర్పించింది నేను కొంచెం మీ దగ్గర షేర్ చేసుకున్నాను. మీకు సంతోషమైందంటే, ఖుషి దొరికిందంటే, నాకు ఖుషి దొరకాలా అంటే ఇప్పుడు మీరు 3 రోజులు తప్పక వచ్చి బ్రహ్మకుమారులు నేర్పించేటువంటి రాజయోగం నేర్చుకోండి. ఎందుకంటే నాకు బ్రహ్మ భగవద్గీత అర్థమైంది బ్రహ్మకుమారి సంస్థలు వచ్చిన తర్వాత. నిజమైన అర్థం భగవద్గీత నాకు అర్థమైంది బ్రహ్మకుమారి సంస్థలు వచ్చిన తర్వాత. నీకు కూడా నిజమైన భగవద్గీత జ్ఞానం అర్థం కావాలంటే మీరు రాజయోగం నేర్చుకోవాలి అని మీతో అడుగుతున్నాను. అందువల్ల విన్నారు, తెలుగులో ఏదైనా అవకతవక అయింటే, ఎక్కువ తక్కువ అయింటే చదువుకోండి. అంశం 2 మినిట్స్ థ్యాంక్స్ ఓంకారం చెప్పి భగవంతుని జ్ఞాపకం చేస్తే అయిపోయిస్తాం. 2 మినిట్స్ ఓకే? 2 మినిట్స్ ఓం ఉచ్చారణ చేస్తాము 3 సార్లు. ఓ మనస్సు బుద్ధిని భ్రూమధ్యములో తీసుకునొచ్చి జన్మమిచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలని చెబుతూ శ్రీమద్ భగవద్గీత జ్ఞాన వెలుగు ఇచ్చినటువంటి జ్యోతి స్వరూపుడైన పరమాత్మ తండ్రికి కూడా ధన్యవాదం చేస్తాం. అహోభాగ్య హమారే స్వయం భగవంతుడు నాకు నా పరిచయం ఇచ్చినారు. నేను ఆత్మస్వరూపను, శరీరం అనేది ఒక మందిరం. ఈ మందిరంలో నివసించే అవినాశి జ్యోతి స్వరూపమైన ఆత్మ నేను. శరీరం అనేది ఒక క్షేత్రం, నేను క్షేత్రజ్ఞుడు. నా జతకు సర్వశక్తివంతుడైన, సర్వజ్ఞుడైన, సర్వశక్తుడైన విశ్వపిత పరమాత్ముడు ఉన్నాడు, పరమజ్యోతి స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు, పరమేశ్వరుడు, సర్వలోక మహేశ్వర అని తన్ని తాను పరిచయం ఇచ్చినారు భగవంతుడు. అలాంటి తండ్రి ఎప్పుడూ నా జతకున్నారు. అతను ఇచ్చినటువంటి శ్రీ జ్ఞానం నా జతకుంది. నేను భాగ్యశాలి ఆత్మను. ఈ భాగ్యం ఎప్పుడు నా జతకుంటుంది? భగవంతుడు నేర్పించిన రాజయోగాన్ని నేను అర్థం చేసుకుంటాను. జీవితంలో రాజయోగం నేర్చుకుని భగవంతుడు ఇచ్చేటువంటి సుఖశాంతిని పొందుతానని దృఢ సంకల్పం చేస్తాను. నేను ఆత్మను, శాంత స్వరూపును. శాంతి నా స్వధర్మం. శాంతి సాగరుడైన పరమజ్యోతి స్వరూపుడైన పరమాత్ముడు నా నిజమైన తండ్రి. నేను ఆత్మ, పరమాత్మ సన్నిధానములో పరమశాంతి అనుభవం చేస్తూ శాంతిపూర్వకమైన జీవితాన్ని నడుచుకుంటూ పోతాను. ఓం శాంతి, శాంతి, శాంతి.
ఓం శాంతి. అక్కయ్య గారికి చాలా చాలా ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమము 2 రోజులు ఎంతో చక్కగా అందరికీ కూడా చాలా లోతుగా అర్థం చేసి సరళంగా సులభంగా అక్కే మనకి అర్థం చేయించారు. ఈయనక్కేకి సన్మానం కూడా ఇప్పుడు చేస్తారు. ప్రెసిడెంట్ జగన్నాథన్ గారు ఇక్కడ సన్మానం చేస్తారు. చివరికి ఆనందం గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మనకి ఇస్తారు. ఓం శాంతి.
ఓం శాంతి. త్యాగరాయ గాన సభ అధ్యక్షులు జనార్దనమూర్తి గారు, అడగగానే ఈ హాల్ను బ్రహ్మకుమారిస్ శ్రీమద్ భగవద్గీత రహస్యాల మీద అర్థం చేయించడానికి వారి యొక్క పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. అదే కాకుండా అనేక కార్యక్రమాలు చేయుటకు ఇక్కడ హనుమతి కూడా బ్రహ్మకుమారిస్కి ఇవ్వడము, అంటే ప్రజలను మేల్కొల్పడంలో తన యొక్క పాత్రను కూడా బాధ్యత వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా బ్రహ్మకుమారిస్ డైరెక్టర్ శాంతి సరోవర్ కుల్దీప్ బహేన్ గారు ఈ యొక్క సభకు విచ్చేసేసి తన నిజమైన దీపాన్ని వెలిగించినారు. మన ముందు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ 4 రోజుల సమయాన్ని మనకు కేటాయించినటువంటి దీది వీణా దీది గారు, మీద వీణ వాయించినట్టుగానే ఉంది ఈ 2 రోజుల యొక్క ఈ యొక్క సభ. ఆ వీణతో మన యొక్క మనసులన్నీ కూడా కరిగిపోయి మనము దివ్యమైన బుద్ధి గలవారిగా అయ్యేందుకు సహకరించినటువంటి పరమాత్ముని యొక్క బిడ్డ వీణాదీది గారు, మనములం కూడా పరమాత్మకు దగ్గరగా చేర్చినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ సుశీల్ కుమార్ గారు, వారు దంపతులతో వచ్చేసి ఈ సభను అలంకరించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అనేక సెంటర్స్ నుంచి వచ్చినటువంటి బ్రహ్మకుమారి సిస్టర్స్ మరియు బ్రదర్స్ అందరూ కూడా వచ్చేసి ఈ సభకు అలంకారంగా తయారయ్యేందుకు వారికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. అతి ముఖ్యంగా ఈ సభను 2 రోజులు దిగ్విజయంగా నడిపించినటువంటి ప్రేక్షక మహాశైలకు పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ముఖ్యంగా ఏమిటంటే, ఎవరైతే ఈ కోర్సును తీసుకోవడానికి ముందుకొచ్చారో వారికి కూడా ఈ 3 రోజుల జ్ఞాన శిబిరం కోర్సు తీసుకోవడానికి వచ్చారో వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ఈ యొక్క ఇక్కడ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, మరియు రిపోర్టర్స్కు, టీవీ రిపోర్టర్స్ కానీ, న్యూస్ రిపోర్టర్స్ కానీ, వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు ప్రోగ్రామ్ను ఇంకా ఎన్లైట్ చేస్తారనేసి వాళ్ళకి విన్నపం చేస్తున్నాము. ఇక ఇక్కడ సహకరించినటువంటి ప్రతి వారికి ఒక్కొక్కరికి పేరు పేరున మేము వారికి అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి పరమాత్మకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శాంతి చెప్తున్నాము. ఓం శాంతి. అందరు గట్టిగా నాలే ఓం శాంతి, ఓం శాంతి. థ్యాంక్ యూ.
చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య. అయితే శాంతి శ్రీ గారు ఇస్రోలో సైంటిస్ట్, మరియు అన్నయ్య సుశీల్ కుమార్ గారు డైరెక్టర్ మెయిన్స్ డిపార్ట్మెంట్, ఇద్దరు కూడా అక్కకి సన్మానము చేస్తారు.
సరే, ఈ సభకే అలంకారంగా తయారైనటువంటి చిన్నారులు ఎంతో వారి 2 రోజుల ప్రదర్శన చేసేసి వారి యొక్క నృత్య ప్రదర్శనతోటి మనంలో కూడా మన మనసులను ఆకట్టుకున్నందుకు ఆ చిన్నారులకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.
సో ఈ సభకి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఎలా అయితే ఇందాక కార్యక్రమం చెప్పడం జరిగిందో, రేపటి నుంచి అందరు కూడా ఈ యొక్క బ్రహ్మకుమారీస్ రాజయోగ ఫౌండేషన్ కోర్సులో అందరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం శాంతి. థ్యాంక్ యూ. చివరికి మంగళం అని 1 నిమిషం నృత్యం ఉంటుంది. చివరి అంశము మంగళం పైన ఉంటుంది. తర్వాత పిల్లలకి కూడా కానుకలున్నాయి. ఓం శాంతి. ధన్యవాదాలు. నేను డైరెక్టర్ మెయిన్స్ డిపార్ట్మెంట్ సుశీల్ కుమార్ గారిని మరియు శాంతి శ్రీ అక్కే గారిని ఈ యొక్క చిన్నారులకి శ్రీకృష్ణ యొక్క కానుకని మనసుగా కోరుతున్నాను. రండి. సో లాస్ట్ కి మంగళం పాట పాడుతూ నృత్యంలో, సో అందరికీ కూడా మంగళం అంటే అన్ని కూడా మంచి కలగాలి. సమస్త సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి.